భగవంతుడు పని చేస్తున్నాడు, పని చేయటం లేదని మనం అనుకుంటున్నాం. భగవంతుడు అంతా నిండి ఉన్నాడు, భగవంతుడు పని చేస్తున్నాడు, ఉండటమే కాదు పని చేస్తున్నాడు. అయితే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, మనం లేడు అనుకుంటాం. అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆయన చేసే ఈ పని ఏమిటంటే, ఆయన చేసే ఈ ప్రక్రియ ఏమిటంటే, మనల్ని అజ్ఞానంలోంచి తొలగించటానికి, మనల్ని ఏ పరిస్థితిలో ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో అదంతా ఒక ఈశ్వర ప్రణాళిక కింద మనం నియమిస్తూ ఉంటాడు. మనం తెగిపోయిన గాలిపటాలలో లేము, మనం ఈశ్వరుడు అదుపులో ఉన్నాం. మనం అందరం భగవంతుల్లోనే ఉన్నాం, కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. భగవంతుడు తినే తిండి ఒకటే, మన అహంభావన ఆయనకి తిండి. మన అహంభావన ఆయన తింటేనే కానీ ఆయన స్వరూపం మనకు దొరకదు, అది ఆయనకు తెలుసు. ఎందుకంటే అహంభావనలోంచి విడుదల పొందకుండా మనకి ఆ సుఖం తెలియదు, శాంతి రాదు. సుఖాన్ని అందుకోలేము, శాంతిని అందుకోలేము, ఆ నిర్వాణ సుఖం మనకు అందుబాటులో ఉండదు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం మన అందరికీ ఉండాలి. దృష్టి అంటే పంచభూతాలు, దీనికి అంతటికీ యజమాని ఈశ్వరుడు, భగవంతుడు ఒక్కడే. ఆయన ఈశ్వరుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మన హృదయాల్లో కూడా ఉన్నాడు. కానీ రెండు చాలా ముఖ్యం. మనం ధ్యానం చెయ్యాలన్నా, శ్రద్ధగా ధ్యానం చెయ్యాలన్నా, శ్రద్ధగా పని చేసుకోవాలన్నా, మన చదువు మనం బాగా చదువుకోవాలన్నా, శ్రద్ధగా ధ్యానం చెయ్యాలన్నా, అదే మన ఇంటికాడి పని కానీ సమాజపరంగా మనం ఏదైనా పని చెయ్యాలన్నా, ఒకటి రెండు చాలా ముఖ్యం. ఒకటి ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం, రెండు ఈశ్వరుడి మీద ప్రేమ. ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. సాంఘికంగా మీరు ఎంత గొప్ప స్టేటస్లో ఉన్నా, ఆర్థికంగా గొప్ప స్టేటస్లో ఉన్నా, మీ మాట చెల్లుబాటు అవుతున్నప్పటికీ సమాజంలో ఏమీ ప్రయోజనం లేదు. ఈశ్వర అనుగ్రహం లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా, ఈశ్వరుని ప్రేమ లేకుండా, ఈశ్వరుడి పట్ల మనకు ప్రేమ లేకుండా మనం ఆయన్ని పొందలేము. ఈ శరీర క్షణం భగవంతుడి దృష్టిలో మన శరీరం ఒక క్షణం. ఇవన్నీ షాడోస్, శరీరాలు కాదు షాడోస్. అసలు వస్తువు ఒకటి ఉంది, బ్రహ్మం ఒకటి ఉంది, దానికి షాడోస్ ఈ శరీరాలు. లోకము బాడీస్ కూడా షాడోస్, ఊరికి నీడలు. మనందరికీ శరీరానికి చావు దగ్గరలోకి వస్తుంది. ఇంకా సత్తమిటి ఏంటంటే, ఈ పని జరగవచ్చు జరగకపోవచ్చున్న చావు మటుకి అందరూ ఎవరికి సందేహం లేదు. ఏదో రోజున శరీరం మరణిస్తుంది. మీరు డాక్టర్ గారు ఎంతకాలం మీరు జీవించరంటేనే వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి పేషెంట్కి. ఇంకా మరణ భయం ఉండవేమో అని. శరీరం మరణం అన్ని భయాల్లో కొన్ని మరణ భయం ఎక్కువ. మనం తెలివితేటలుగా జీవిస్తే, వివేకంగా జీవిస్తే, విచక్షణతోటి జీవిస్తే, కూలుగా హృదయంలో చల్లదనాన్ని పెట్టుకుని జీవిస్తే, స్వార్థాన్ని తగ్గించుకుని జీవిస్తే, ఎంతవరకు తగ్గించుకోగలం అంతవరకు రాగద్వేషాలను తగ్గించుకుని జీవిస్తే, చివరికి శరీరానికి మరణించే రోజు వచ్చేటప్పటికీ మరణం అంటే భయం పోతుంది, అభయస్థితిని పొందుతాం. మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, కానీ మనకున్న రాగద్వేషాల వల్ల, ఈ అహంభావన వల్ల కొంతమంది దేహమే సర్వస్వం అనుకుంటారు. వాళ్ళ దేహమే దేశం, వాళ్ళ దేహమే సర్వస్వం, వాళ్ళ దేహమే దేవుడు, దేహమే సత్యం ఒకటి అనుకుంటా దేహమే అనుకుంటారు వాళ్ళు. అంచేత వాళ్ళకి భగవంతుడి ఉనికి పట్ల, భగవంతుడి అస్తిత్వం పట్ల విశ్వాసం కుదరటం లేదు. ఉన్నది ఒకటి ఉండి ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది. మిమ్మల్ని, నన్ను, సృష్టిని, పంచభూతాలని, మొత్తం యావత్ మానవ జాతిని, మానవ కోటిని అంతా కంట్రోల్ చేసే ఒక హయ్యర్ పవర్ ఉంది. దాన్ని, ఆ ఉన్న శక్తిని, ఆ శక్తిని శక్తి అనండి, జ్ఞానం అనండి, బ్రహ్మం అనండి, సత్యం అనండి, వెలితి మహావెలితి అనండి, చావులేని స్థితి అనండి, మరణం లేని స్థితి అనండి. దానికి మరణం లేదు, ఆ వస్తువుకి మరణం లేదు, చావు లేదు, పుట్టుక లేదు, పుట్టుక లేదు, జన్మ లేదు, ముసలితనం లేదు, మరణం లేదు. పుట్టిన వస్తువు పెరుగుతుంది, పెరిగిన వస్తువు మరణిస్తుంది. పుట్టుకే లేని వస్తువుకి మరణం లేదు. అయితే మనందరికీ దేహాభిమానం తగ్గించుకోవాలి. సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే దేహాభిమానాన్ని తగ్గించుకోవటం, అది మనకి ప్రయోజనం. మ్యాక్సిమం సాధనలో మనం చేసే ప్రయోజనం ఏంటి, మనం మాట్లాడే మాట ద్వారా కానీ, చేతితోటి చేసే పని ద్వారా కానీ మనం స్లోగా స్టడీగా దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి, ఆ వ్యక్తిభావాన్ని తగ్గించుకుంటూ రావాలి. దేహాభిమానాన్ని, ఈ శవబుద్ధిని, దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ ఆ రోజుకు ఆ రోజు సాధన అంటే అదే, ఆ రోజుకు ఆ రోజు తగ్గించుకుంటూ వస్తే ఏదో రోజున మనకి శవబుద్ధి కలుగుతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది. అంటే మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవితం అంతా స్వప్నం, డ్రీమ్ స్టాప్ అది. తిరిగి జన్మలేని స్థితిని మనం అందరం తెచ్చుకోవాలి. ఈ మధ్య లతా మంగేష్కర్ ఒకరు అడిగారు, నీ జీవితం అంతా సంగీతానికి ఖర్చు పెట్టారు, పెళ్లి ఎందుకు చేసుకోలేదని. లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నా లైఫ్ని పెళ్లి చేసుకుంటే ఆటంకం అనుకున్నాను నేను, నా మ్యూజిక్ కోసమే నా జీవితాన్ని అంతా అంకితం చేశాను, కానీ ఇందులో వాస్తవం లేదని నాకు తెలుసు. నా కుటుంబ పరిస్థితిని బట్టి ఏదో కొంత ధనం సంపాదించాలని కాబట్టి నాకు ఈ మ్యూజిక్ మీద టేస్ట్ కాబట్టి ఈ రంగంలో వచ్చి ఆయన చివరికి భారతరత్న పొందే స్థాయికి ఎదిగింది లతా మంగేష్కర్. వివాహం చేసుకోలేదు ఆవిడ. కారణం ఏం చెప్పిందంటే, ఈ ధనము ఈ కీర్తి అని నిజమని అనుకోవటం లేదు. ఏ వస్తువుని తెలుసుకున్నాక పునర్జన్మ రాదు, ఆ వస్తువుని తెలుసుకోవటమే నాకు ముఖ్యం, నా జీవిత ప్రయోజనమని ఈ మధ్యన బాంబేలో ఒక విలేకరుల దగ్గర మాట్లాడుతూ చెప్పింది. అయితే ఆ పునర్జన్మ రాని స్థితిని, అంటే తిరిగి జన్మలోకి రాని స్థితిని, పునర్జన్మ పొందినటువంటి స్థితిని ఆ విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అదే నా జీవిత గమ్యం. అయితే చమత్కారాల వల్ల, మహిమల వల్ల, మహచ్చర వల్ల భగవంతుని తెలియబడ్డం. మోక్షం కావాలంటే మన లోపల నుంచి మారుతూ రావాలి, లోపల నుంచి ఎదుగుతూ రావాలి. మన తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చాం, అప్పుడు జాండ జాండ పిల్లలు ఉన్నాం, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం, 5 అడుగులు 6 అడుగులు ఎత్తి అయిపోయాం, కానీ మనం ఏం సాధన చేయలేదు, అన్నం తిన్నాం పెద్దవాళ్ళకి. కానీ దీనివల్ల మనకు మోక్షం కాదు, లోపల ఎదుగుదల రావాలి. మార్పు అనేది లోపల వస్తూ ఉండాలి. లోపల నుంచి మార్పు అనేది బయట నుంచి వచ్చే మార్పు నిలబడింది కాదు, ప్రకృతికి సంబంధించింది. మీరందరూ ఓట్లేస్తే ఒక రాష్ట్రపతి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, దానికి మోక్ష శాంతికి, దానికి మోక్ష సుఖానికి ఏమి సంబంధం లేదు, అది బాహ్య సంబంధించిన విషయాలు. అయితే ఎదుగుదల అనేది, వికాసం అనేది అట్టడుగు నుంచి, 0 పాయింట్ నుంచి లోపల నుంచి రావాలి. పైనుంచి వచ్చి మార్పుల వల్ల మనం నిర్వాణ స్థితిని పొందలేము, మోక్షాన్ని పొందలేము. ఆ మార్పు అనేది, ఆ చేంజ్ అనేది, మారు మనస్సు అనేది లోపల నుంచి రావాలి. మనం చేయవలసినటువంటి సాధన కూడా లోపలికి గురి పెట్టాలి. ఇవన్నీ పై పై మెరుగులు. ఏదైనా ఫేమ్ అన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ అన్నా, లేకపోతే మరొకటేమీ పై పై మెరుగులు, కానీ లోపల నుంచి రావాలి. ఆ మార్పు లోపల నుంచి వస్తేనే మనం మోక్ష సుఖానికి అర్హులవుతాం, యోగ్యులవుతాం. భగవంతుడు మనలో ఉన్నాడు, కానీ మనకి శాంతి ఇవ్వటానికి, సుఖాన్ని ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి, నిర్వాణ స్థితిని ప్రసాదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీరు తొందరపడకండి, మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మనం చిన్న చిన్న ఆనందాలే భరించలేం. ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చిందని మనకి ఏదైనా, 1 కోటి రూపాయలు మనకి ఏదో లాటరీ వచ్చిందని చెప్తే గుండెకి చచ్చిపోతాం. 1 కోటి రూపాయలు అంటే ఏంటి, బాగా స్వప్నం. ఈ చిన్న చిన్న ప్రేయర్స్, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు మీరు చెప్పారు మీ క్యాబినెట్లో జాయిన్ చేసుకుంటారంటే అని ఏదో పడిపోయిన వాళ్ళు ఉన్న చూశారు. అంటే ఈ భౌతిక విషయాలు, చిన్న చిన్న విషయాలకే మనం అప్సెట్ అయిపోతున్నాం, అది నేను చెప్పేది. అంటే ఈ చిన్న చిన్న ప్రెజర్స్, పెట్టి ప్రెజర్స్, లిటిల్ ప్రెజర్స్, స్మాల్ ప్రెజర్స్, వీటిని తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వర అనుభవాన్ని మనం పొందటానికి ప్రిపరేషన్ కావాలి, దానికి యోగ్యత కావాలి, దానికి అర్హత కావాలి. ఆ ప్రిపరేషన్ పొందటానికే మనం ధ్యానం చేసినా, జపం చేసినా, ధ్యానానికి పనికి విరోధం లేదు, ధ్యానానికి జ్ఞానానికి విరోధం లేదు. అసలు భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనుకోవటమే పొరపాటు. అసలు ఇదే అది, అదే ఇది. అంటే మనం భౌతికంగా ఏదైనా మంచి పనులు చేసుకుంటూ, సత్కర్మలు చేసుకుంటూ, ఓ పక్కన ఆత్మజ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటూ, ఓ పక్కన ఆత్మస్థితి గురించి శ్రవణం చేస్తూ, ఏ వస్తువును తెలుసుకున్నాక దానికి సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం లేదని తెలుస్తుందో, ఆ సద్వస్తువుని, ఆ సత్య వస్తువుని మనం ఓ పక్కన దాన్ని శ్రవణం చేస్తూ, దాన్ని మననం చేస్తూ, అది అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, సమాజపరంగా మనం తాంతం తోటి పబ్లిసిటీని ఆచరించకుండా ఈశ్వరానుగ్రహం కోసం మంచి పనులు, గుడ్ డ్యూటీస్ చేసుకుంటూ వెళ్ళాలి. చేతితోటేనో మనం చేయగలిగినంత మంచి పని చేయాలి, నోటితోటి ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యే మాటలు మాట్లాడాలి. ఓ పక్కన అధ్యయనం చేస్తూ, అధ్యయనంలో ఒక ఉపనిషత్తులో చెప్తాడు, అధ్యయనంలో అశ్రద్ధ పనికి రాదు. నీకు చేతయింది, నీకు ఏ విద్య అయితే వస్తున్నా దాన్ని ఇతరులకి పంచిపెట్టాలి, ఇతరులకి తెలియచెప్పాలి. నీ అంతలో వాళ్ళుగా వాళ్ళని కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి, ఏ మినహాయింపులు లేకుండా, మనసులో మినహాయింపులు లేకుండా. ఎంచేదంటే ఓ పక్కన చెప్తా ఉంటాడు, నాకు అందరూ సమానమే అంటే అంటాడు కృష్ణుడి గీతలో అర్జున, మళ్ళీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, యు ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంటాడు ఒకసారి. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి గ్రేట్ క్వాలిటీస్ ఉన్నప్పుడు, గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆ ఈశ్వర లోపల మనకు ఆ స్పందన ఉంటుంది, ఆ ఈశ్వరుడు మనకు అనుగ్రహానికి పాత్రలు అవుతాం, ఏమి లేదు, మనం చేసే పని ప్రతి పనికి ఈశ్వర కృపను సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకోవాలి. అయితే మనం ఏ పని చేసినా ఆసక్తి లేకుండా చేయాలి. ఇది భగవద్గీతలో చెప్పిన రహస్యం ఏంటంటే, మీరు ఏ పని చేసినా టెన్షన్ లేకుండా పెట్టుకోండి, ఆసక్తి లేకుండా పెట్టుకోండి. గాంధీ గారు భగవద్గీత గురించి అనాసక్త యోగము అని పేరు పెట్టారు దానికి. మీరు పని చేయండి, ఫలితం వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు, ఆసక్తి లేకుండా చెయ్యండి. ఎదురు చూడ ఫలితం కోసం ఎదురు చూడకుండా చేయండి. మీ చేతిలో ఉన్న పని పూర్తి అయిపోతుంది, మీ మెదడు కూలిగా ఉంటుంది, ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవుతారు. కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా చేస్తే వచ్చి ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మీరు యోగి అయి ఋషి అయి కూర్చుంటాడన్నారు బాపూజీ. అలాగే మహాత్మా గాంధీ కర్మయోగం ద్వారా తరించారు. ఈ దేశభక్తి అనేది నాకు ఒక నీరుసేకాన్ని, నేను పవిత్రనవటం కోసం, ఈశ్వరానుభవం పొందడం కోసం ఒక నీరుసేకాన్ని, ఇది నాకు గోల్ కాదని చెప్పాడు బాపూజీ. అంటే నిష్కామ కర్మ, నిష్కామ భక్తి. అంటే భక్తి మనకి ఎప్పుడు మనం ఈశ్వరానుగ్రహంగా పాత్రలు అవుతామంటే, ఈశ్వరుడు పట్ల మనకి ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, సజీవమైన విశ్వాసం ఉండాలి, కానీ డిజైర్ ఉండకూడదు. డిజైర్ ఉండటం పొరపాటు అంటాం లేదు, డిజైర్ లేకపోతే ఆయన స్వరూపం మనకి ఇస్తాడు. భగవంతుడు మనం ఏదైనా కోరుకుంటే కోరిందే ఇస్తాడు, ఏమీ కోరకుండా ఉంటే అన్ని ఇస్తాడు. మన నీడ్స్ ఏంటో, మన కంఫర్ట్స్ ఏంటో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, మనకంటే ఎక్కువ వివేకవంతుడు ఆయన, మనకంటే ఎక్కువ తెలివి గలవాడు. ఎప్పుడు ఏమి మనకు అవసరమో అది ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, భగవంతుడికి మనం అప్లికేషన్ పెట్టుకోకపోతే, ఇన్ఫామ్ చేయకపోతే ఆయనకి తెలియదేమో అనుకుంటాం. అన్నీ తెలుసు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, కుడి వైపున ఉన్నాడు, ఎడం వైపున ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఈశ్వరుడు వాడు ఒకడు ఉన్నాడు, విశ్వసించిన వాడికి సొమ్మం, నమ్మిన వాడికి సొమ్మం, నమ్మకపోతే దుమ్మం. లోపల ఉన్నాడు, కంట్రోలర్ ఉన్నాడు. మన కంట్రోలర్ ఎక్కడ, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని అనుకుంటాం. మన హృదయంలో ఉన్నాడు, మన అంతర్యంలో ఉన్నాడు, మన ప్రాణాలకంటే, మన మనస్సు కంటే సన్నిహితంగా ఉన్నాడు. మన శరీరాలకి వికారాలు ఉన్నాయి, మన మనస్సుకి వికారాలు ఉన్నాయి, మన ఇంద్రియాలకి వికారాలు ఉన్నాయి, మనం చూస్తున్న ఈ ప్రపంచానికి వికారాలు ఉన్నాయి. కానీ ఆకారం లేనిది, వికారం లేనిది, చావు లేనిది, పుట్టిక లేనిది, సదా ఉండేది ఒకటి ఉంది, అదే మన వాళ్ళు బ్రహ్మము అని పిలుస్తున్నారు. బ్రహ్మం అంటే త్రిమూర్తిలో బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మం. ఈ సృష్టి వచ్చేది, లయించేది, ఉండేది అంతా బ్రహ్మంలోనే. సముద్రంలోనే కెరటం పడుతుంది, సముద్రంలోనే ఉంటుంది, మళ్ళీ సముద్రంలోనే లయమైపోతుంది. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా బ్రహ్మంలోనే జరిగిపోతున్నాయి. నువ్వు అది అయ్యా, నీ గోల్ ఏంటంటే, నీ గమ్యం ఏంటంటే బ్రహ్మాండం. ఆ బ్రహ్మం అంతటా ఉండే నీ హృదయంలో కూడా ఉంది, దాన్ని అనుభవేకి వైద్యం చేసుకో. అప్పుడు నీకు శాంతి, శాంతి, సుఖమే సుఖము, ఆనందమే ఆనందము, ఎటు చూసినా ఆనందమే. కందరు పడక నీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. బుద్ధుడు ఏ సుఖాన్ని పొందాడో, యేసుక్రీస్తు ఏ స్వర్గరాజ్యాన్ని అనుభవించాడో, అది మీరు కూడా పొందుతారు. ఈ మహిమల గొడవలోకి, చిల్లర చిల్లర గొడవలోకి మీ మైండ్ స్ప్లిట్ అవ్వకూడదు. మనం ఎంత డెడికేటెడ్గా, డివోటెడ్గా ఈశ్వరుడు పాదాలని ఆశ్రయించున్నామో ఆయన చూస్తూ ఉంటాడు, సర్వసాక్షి ఆయన. మనం ఒకటి ఏదో మనం కోరికని, కోరికలన్నీ కూడా క్రియేషన్లో ఉన్నాయి. మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఏదో కోరుకుంటాం, ఏదో కోరుకుంటాం. ఆ కోరుకునేది మనం కాదు, మన దేహం అంత నిజమో, మన మనస్సు అంత నిజమో, ఆ కోరికలు నెరవేరినా అవి కూడా అంతే నిజం. ఇక్కడ మనకు వచ్చేది ఏమిటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి అర్థం చేసుకోవటం కూడా గొప్ప యోగం. అర్థం చేసుకుంటే మనకు ఆచరించాలని బుద్ధి కలుగుతుంది, ఆచరిస్తే అనుభవంలోకి వస్తుంది, అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆనందం తెలుస్తుంది. ఇప్పుడు ఈ శరీరం అంటే బాగా ఇష్టం, ఇదే నేను అనుకుంటాను. ఈ దేహము నేను అనే తలంపు, పలానా పేరు నాది అనే తలంపు, ఈ రెండిట్ల వల్లే మనకు నిర్వాణ సుఖం రావటం లేదు. మన హృదయంలో సముద్రంలో ఎంత నీరుందో, మన హృదయంలో అంత ఆనందం ఉన్నప్పటికీ, మన సహస్రాలకు అందకపోవటానికి, మన బుద్ధికి అందకపోవటానికి కారణం ఒకటే, ఒకటి రూపబుద్ధి, రెండు నామబుద్ధి. అంచేత సాధన చేసుకుంటూ, సాధన చేసుకుంటూ దేహభావన పెంచుకుంటుంది సాధన కాదు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి ఒక అతను ఏమని చెప్పాడంటే, ఏమంటే 20 సంవత్సరాల నుంచి సాధన చేశాను, నీటి మీద నడవటం నేర్చుకున్నాను అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు ఏమన్నాడంటే, నేను 5 పైసలు ఖర్చు పెట్టి నదిని దాటి వెళ్ళగలను, నువ్వు నదిని ఏమో 5 పైసలు ఖర్చు పెట్టి లేకుండా, 5 పైసలు అవసరం లేకుండా నువ్వు నదిని దాటగలవు. నేను 5 పైసలతో నావలో కూర్చొని దాటగలను, 20 సంవత్సరాలు నువ్వు సాధన చేసి 5 పైసలు విలువ చేసే పని నేర్చుకున్నావు అన్నాడు. నీ జీవితం అంత వ్యర్థం. అంటే ఏంటి, నీ జీవితాన్ని 20 సంవత్సరాలు సాధన చేసి నీకు ఏం ఏది పొందాలో తెలియక, నీకు డైరెక్షన్ ఇచ్చేవాడు లేక, జీవితం అంతా వేస్ట్ చేసుకున్నావు, ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నావు. 20 సంవత్సరాలు సాధన చేసి 5 పైసలు విలువైన పని నేర్చుకున్నావయ్యా అన్నాడు. ఏ యోగం పేరు చెప్పినా, హఠయోగమైనా, ఇంకో యోగమైనా, దేహము నేనైనా బుద్ధి పెరిగితే ఆ యోగం అనవసరం. మనకి ఆనందం లోపల ఉంది, శాంతి లోపల ఉంది, సుఖం లోపల ఉంది, ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో అక్కడ వెతికితే అది దొరుకుతుంది. వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతకాలి, కానీ వస్తువు ఒక చోట పోగొట్టుకుని మరొక చోట వెతికితే అక్కడ నీకు అది దొరకదు. అంచేదా ఎక్కడ ఉన్నా మనం, నరసాపురంలో ఉన్నా, లేకపోతే సిలోన్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, ఒకటే మనం నేర్చుకోవాల్సింది. ఆధ్యాత్మిక మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీరు ఏ దేవుని ఉపాసన చేస్తున్నారు, ఏ గురువుని ఉపాసన చేస్తున్నారు, లేకపోతే మీరు ఏ మతంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, అది కాదు ముఖ్యం. లోచూపు కల్టివేట్ చేసుకోవాలి, ఆ లో దృష్టి నేర్చుకో, ఆ లుక్ విత్తిన్, లుక్ విత్తిన్ అని చెప్తా ఉంటారు మన వాళ్ళు, ఆ లోచూపు నేర్చుకోవాలి, లో దృష్టి నేర్చుకోవాలి, అది ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయాలంటే సత్వగుణం అవసరం. సమాజంలో మనం ట్రైనింగ్ అవటానికి వచ్చాం. మన కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు, కొంతమంది స్వాత్రాలు చేస్తూ ఉంటారు, మన బ్రెయిన్ బ్యాలెన్స్గా ఉందో లేదో చూసుకుంటూ ఉంటారు. స్వాత్రాలు చేసినప్పుడు పొంగిపోయి ఎవరైనా విమర్శలు చేస్తే కుంగిపోతే అంటే లోపల ఈగో సెన్స్కి, దేహము నేననే తలంపుకి, ఆ దేహము నేననే బుద్ధికి, ఆ దేహము నేననే సంకల్పానికి ఆహారం సప్లై చేసినట్టు అవుతాం మనం. అది జీవితంలో సంఘటన అనుకూల పరిస్థితులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఇవి నువ్వు సమానంగా తీసుకో. అది నేర్చుకో అర్జున. మన శరీరం తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్మశానానికి వెళ్ళే వరకు ఉనికి తినటమే పని కాదు. మనం తినటానికి, బట్ట చుట్టబెట్టుకోవడానికి లోకంలోకి రాలేదు, కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి వచ్చి ఆ ట్రైనింగ్ అవడానికి ఎప్పుడు మన ఏ విధంగా అయితే మనకి మనోవికాసం కలుగుతుందో, ఏ రకంగా జీవిస్తే మనస్సు అణుగుతుందో, ఏ రకంగా జీవిస్తే మనకి సత్వగుణం అభివృద్ధి అవుతుందో, అటువంటి పరిస్థితుల్లో మన ఈశ్వరుడు ఉంచుతాడు. ఈరోజు ఎవరైతే సాధన చేస్తున్నాడో వాడికి బాహ్యమైన సంఘటనలు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అతను ఎలా ఉంటున్నాడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడని లోపల నుండి చూస్తూ ఉంటాడు. వాడు సాక్షి, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ప్రభువు, యజమాని అని వాడే వాడే ఆత్మగా ఉన్నాడు. మన వేణులో చైతన్యమగా ఉన్నాడు, వాడు సాక్షిగా ఉన్నాడు. నువ్వు రియాక్ట్ అవుతుంది, ఏదైనా చిన్న చిన్న సంఘటనకి రియాక్ట్ అవుతున్నావా? నీకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు కామ్గా, కూల్గా, క్వైట్గా ఉండగలుగుతున్నావా అని లోపల చూస్తూ ఉండి ఆయన అనుగ్రహాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. వారు ఆచరించడం లేదు, వీరు ఆచరించడం లేదు, అది మనకు అనవసరం. మనం ఎంతవరకు ఆచరించగలిగితే అంత ఆచరిస్తే లోపలంటే ఈశ్వరానుభవం, ఈశ్వర సాక్షాత్కారం మనకు కలుగుతుంది. మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి, మైనస్ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో మనం నిలబడితే మైనస్ పాయింట్స్ పోతాయో అటువంటి పరిస్థితుల్లో ఆయన పెడుతూ ఉంటాడు. అంచేత మనకి ఏదైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా అది కూడా ఆయన అనుగ్రహమే. ఎంచేత ఆయనకి తెలియకుండా మనకు కష్టం రాదు, ఆయనకి తెలియకుండా మనకు అశాంతి రాదు, ఆయనకి తెలియకుండా మనకు సారో రాదు. ఎందుకు వచ్చిందో వచ్చింది, అంత లోపల ఉంటుంది ఆ బుద్ధిలో ఉన్న దోషాల నుంచి మనం విడుదల చేయడానికి అటువంటి పరిస్థితుల్లో భగవంతుని మన అక్కడ నిలబెట్టి ఉంచుతాడు. అంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతాడు. అక్కడ లోపల వస్తువు అది ఒకటే, బ్రహ్మం ఒకటే, అందరి హృదయాల్లోనే ఉంది, వికారాలు లేని వస్తువు అయ్యా, అది నువ్వు తెలుసుకోవాలి. అది నీ జీవిత జయం, అది నీ జీవిత గమ్యం. అది ఆ వస్తువుకి చావు లేదు, ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు కూడా చావు లేదన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నీ శరీరానికి చావు వచ్చినప్పటికీ ఇతరులు అనుకుంటారు నువ్వు చనిపోయావు, కానీ నువ్వు ఉంటావు అన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. మనం మనల్ని మన కళ్ళతో చూసుకోవాలి, ఇది బాగా అర్థం చేసుకోండి. మనల్ని మన కళ్ళతో చూసుకోవాలి, ఇతరుల కళ్ళతో మనల్ని చూసుకోకూడదు. మనల్ని మన కళ్ళతో మనం చూసుకోవాలి. ఇతరుల దోషాలను కాదు మనం చూడవలసింది, మన దోషాలను మనం చూసుకుని ఆ దోషాల నుంచి విడుదల పొందటమే సాధన. ఇతరుల దోషాలు చూడటం వల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు, పైగా అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. ఇతరుల బుద్ధిలో ఉన్న దోషాలను చూడటం మానేసి మన బుద్ధిలో ఉన్న దోషాలు ఏమిటో జాగ్రత్తగా చూసుకుని ఒక్కో దోషాన్ని బయటికి లాగి దాన్ని కాల్చి బూడి చేయటమే సాధన యొక్క ప్రయోజనం. భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ కేవలం ఇతరులకు చెప్పడానికే కాదు, అది మనం అని ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మంచి మంచి విషయాలు మనం ప్రాక్టీస్ చేస్తే అది మన అనుభవంలోకి వస్తే దాని తాలూకు శాంతి, దాని తాలూకు సుఖం మనకి ఆ లోపల మనం పొందుతుంటే ఆ శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ఇతరులకు కూడా మనం పంచగలం. నేను అనే తలంపు వస్తాను. ఇక్కడ సమస్య ఏమిటంటే నువ్వు తిరస్కరించాలి. ఇప్పుడు ఈ నేను అనే తలంపు గాఢ నిద్రలో లేదు, అది నేననే తలంపే లేదు గాఢ నిద్రలో. కానీ నేననే తలంపు లేకుండా గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో మనం లేమని ఎవరో చెప్పడం లేదు, ఉన్నాం, కానీ నేననే తలంపు లేదు. అంటే ఏమిటి, యేసుక్రీస్తుని ఎలాగైతే శిలువ వేశారో అలాగే ఈ నేననే తలంపుని శిలువ వేయాలి, అదే సాధన. యేసు క్రీస్తు శరీరాన్ని ఎలాగైతే శిలువేశారో ఈ దేహము నేనని తలంపున కనుక నువ్వు శిలువేయగలిగితే అప్పుడు నీకు స్వర్గ రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. నీకు బుద్ధి ఎంతవరకు సహాయం చేయగలిగితే అంతవరకు నువ్వు బుద్ధిని వాడుకో అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇంద్రియముల కంటే శరీరము కంటే ఇంద్రియముల గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే నీ లోపల ఆత్మరూపంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న వెలుగు రూపంలో ఉన్న మరణం లేని స్థితిలో ఉన్న ఆత్మ గొప్పది. బుద్ధిని విడిచిపెట్టక్కర్లేదు. తెలివి మంచిదే, వివేకం మంచిదే. మనకున్న తెలివితోటి మనకున్న బుద్ధి సూక్ష్మతోటి మనకున్నటువంటి నిగ్రహంతో మనం బాగుపడటానికి మనం ప్రయత్నం చేయాలి. అర్జున నీ మనస్సును నువ్వు స్నేహితుడిగా చేసుకో, నీ మనస్సును విరోధంగా పెట్టుకోవద్దు. నీ మనస్సును నువ్వు స్నేహితుడిగా చేసుకుంటే నీ మనస్సును నువ్వు నియమించుకుంటే ఎంతమంది శత్రువులు ఉన్నా నిన్ను చేసేది ఏమి లేదు. అయితే నువ్వు మనస్సును నియమించుకుని మనస్సును నిగ్రహించుకుని మనస్సును అదుపులో పెట్టుకుంటే మనస్సు అణుగుతుంది, అడిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలిగిన వాడికి అమృతానుభవం కలుగుతుంది, వాడు మరణం లేని స్థితిని ఇమ్మోర్టల్ స్టేట్ని వాడు పొందుతాడు. అయ్యో అర్జున సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తోరణి సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి చిన్న సంఘటనకి మనం ఊగిసలాడకూడదు, స్టడీనెస్ ఉండాలి. అంటే మనం మాట్లాడితే మనకు లోపల తలంపు వస్తే మనం మాట మాట్లాడితే చేతితోటి పనిచేస్తే ఈశ్వర అనుగ్రహానికి మనం పాత్రలు అయ్యేలా చూసుకోవాలి. భగవంతుడు మనకి ఏదైనా ధనం ఇచ్చాడనుకోండి దాన్ని మనకి ఎంతవరకు చేతన అయితే సమాజానికి ఉపయోగపడుతుంది. దాని ఫలితాన్ని ఆశిస్తావు సమాజానికి ఏదైనా ఉపయోగపడతావు, దాని ఫలితాన్ని ఆశిస్తావు ఫలితం వస్తుంది. నువ్వు ఏమి ఆశించకపోతే ఫలితం వస్తుంది, ఈశ్వర అనుగ్రహం కూడా వస్తుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, వస్తువు మనల్ని బంధించదు, ఆ వస్తువు మాకు కావాలనే కోరిక బంధిస్తుంది. నన్ను మామిడి పండు బంధించదు, మామిడి పండు నేను తినాలనే కోరిక నన్ను బంధిస్తుంది, కానీ మామిడి పండు నన్ను బంధించదు. అది అక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు అభ్యాసం చెయ్యి, అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల నువ్వు మనస్సు నియమించుకోగలుగుతావు, నీ మనస్సు అదుపులోకి వస్తుంది, అదుపులోకి వచ్చిన మనస్సు అణుగుతుంది, అణిగిన మనస్సు ఆ లో దృష్టి గల మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, దానివల్ల ఆత్మానుభవం పొందుతావు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి ముసలితనం లేవు, దాన్ని కట్టెలు కాల్చలేదు, గాలి ఏమి ఎండింపజేయలేదు దాన్ని. అది ఎప్పుడో ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేనప్పుడు ఉంది, అన్ని అవస్థల్లోనూ ఉంది. నీ శరీరం ఉన్నప్పుడు ఉంది, శరీరం లేనప్పుడు ఉంది, అది నీవై ఉన్నావు. అది ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. దాని తాలూకు అనుభవం నీకు వస్తే అసలు నీకు జన్మించలేదనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఒకరు జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లోకంలోకి మనం తిండి కేవలం తిండి తినడానికి రాలేదు. ఎందుకు వచ్చాం? ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం, ఆ లోచూపు నేర్చుకోవడానికి వచ్చాం. లోచూపు నేర్చుకోవాలనుకోండి, బయట అయినా కొన్ని కంఫర్ట్స్ అనుభవించి వెళ్ళిపోతాం అనుకోండి, జీవితం అంతా ఒకటి లేని సున్నలు. అచీవ్మెంట్స్ కూడా నీ మనసు ఎంత నిజమో అచీవ్మెంట్స్ కూడా అంతే నిజం. ఒకవేళ నీ ద్వారా ఏదైనా ఘనకార్యాలు జరిగినాయి అనుకో, నువ్వెవరో నీకు తెలియకుండా నీ శరీరం మరణించింది అనుకో, అది కూడా డ్రీమ్ స్టెప్, అది కూడా స్వప్న సమానం. ఆ నేననే తలంపు అక్కడ ఉన్నంతకాలం, దేహము నేననే తలంపు ఉన్నంతకాలం, నువ్వు ఎన్ని ఘనకార్యాలు చేసినప్పటికీ దానివల్ల నీకు గౌరవం రావచ్చు, కానీ అసలు సున్న ఆ సద్వస్తువు అసలు వస్తువు నీ చేతికి అందదు. జీవితం అంటే తలంపులు సమూహమే, అన్నీ తలంపులే. నీ అప్స్ తలంపులు, డౌన్స్ తలంపులు, అన్నీ తలంపులే. ఆ తలంపులు లేని వస్తువు ఒకటే ఉంది, అదే బ్రహ్మము. నీకు దేహము నేననే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ దేహము నేననే తలంపు అణిగిపోతే ఈ తలంపుతో పాటు ఇతర తలంపులు కూడా అణిగిపోతాయి. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని వెతుకుతున్నావు. నీ హృదయంలో ఉన్న బంగారాన్ని, నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి వదిలేసి, నీ హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసి రోడ్డు మీద పడి గాజు పెంకుల కోసం, ఆ పెంకు ముక్కల కోసం వెతుక్కుంటున్నావయ్యా. నువ్వు నేను నేను అంటున్నావు, అది నిజం కాదు. నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నాను, అది నిజం కాదు. లేకపోతే నీకు ఏదైనా ఏదైనా సంఘటన జరిగితే దాంతో తాదార్థ్యం పొందుతున్నావు, అది నిజం కాదు. ఈ దేహమునేనే తలంపు ఇతర సంఘటనలతో తాదార్థ్యం పొందుతుంది. దేహమునేనే తలంపు ఏ సంఘటనతో తాదార్థ్యం పొందినా, ఏ ఈవెంట్తో తాదార్థ్యం పొందినా అది నిజము కాదు. అంటే మూల తలంపు మూలములో తలంపులు లేని వస్తువు ఒకటి ఉంది, దానికోసం అన్వేషించు, దానికోసం వెతుకు. వెతికితే దొరుకుతుంది, తట్టితే తిరగబడుతుంది. అదే సత్యాన్వేషణ. దేవుడు ఒక తలంపు, సృష్టి ఒక తలంపు, నీ దేహం ఒక తలంపు, కష్ట సుఖాలు తలంపులు, అన్ని తలంపులే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. సమస్తము మూల తలంపు కల్పించింది. అంటే మూల తలంపు ఎంత నిజమో మూల తలంపు కల్పించిన విషయాలు కూడా అంతే నిజం. అంటే మూల తలంపు మూలంలోకి వెళ్ళటం నిజమైన అన్వేషణ. ఆ నేను అనే మూల తలంపుల నుంచి విడుదల పొందటమే మోక్షం. అదే నిర్వాణం, అదే సుఖము, అదే శాంతి, అదే ఆనందము. దేహము చనిపోయే వరకు నువ్వు ఆనందం పొందటానికి వెయిట్ చేయక్కర్లేదు. దేహం ఇక్కడ ఉండగానే, దేహం నరసాపురంలో తిరుగాడుతున్నప్పుడే ఆ మూల తలంపు మూలాన్ని నువ్వు అన్వేషించి ఆ మూల తలంపు మూలాన్ని నువ్వు చూడగలిగితే ఈశ్వరుడికి తానుగా వ్యక్తం అవుతాడు. శరీరం మరణించిన తర్వాత కాదు, ఇప్పుడే ఇక్కడే ఆ బ్రాహ్మణ స్థితిని ఇక్కడే పొందటానికి ప్రయత్నించింది. అయితే ఇదంతా ప్రిపరేషను. జీవితంలో అధ్యయనం కంటే చదువు కంటే మీ జీవితంలో సంఘటనలు ఎక్కువ, మీకు కొన్ని పాఠాలు ఎక్కువ నేర్పుతాయి. మీరు పుస్తకాలు చదివి నేర్చుకున్న దానికంటే ఆ జరిగిన మీ జీవితంలో జరిగే సంఘటనలే మీకు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. ఆ నేర్చుకునే బుద్ధి కనుక మీకు ఉంటే. ఇప్పుడు రామకృష్ణుడు ఏం చదివాడు అని పాండిత్యం లేదు. ప్రకృతిని పరిశీలించడం వల్ల, మనస్సును పరిశీలించుకోవడం వల్ల జగద్గురువు అయ్యాడు. ఏమి లేదు, మనిషికి ఏమి లేదు. మనం మ్యాక్సిమం ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు స్వార్థం తగ్గించుకుంటే అంత దగ్గరలో పడుతున్నాం ఈశ్వరుడు. ధనం ఎటువంటిదో పాండిత్యం అటువంటిదే. ఇవన్నీ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. మనం స్వార్థాన్ని ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు తగ్గించుకోగలిగితే ఈశ్వరుడు వలనలో ప్రవేశిస్తాం, ఈశ్వరుడిని పొందుతాం. స్వార్థాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించేవాడికి ఎవరికి ఈనాటి వరకు వరల్డ్ హిస్టరీలో ఎవరికి ట్రూత్ని రియలైజ్ చేయలేడు. ఇంతవరకు ఏ మతంలో ఎవడూ పొందలేదు. ఆ ఈగో సెన్స్లోంచి, సెల్ఫిష్నెస్లోంచి మానవుడు విడుదల పొందడం వాడికి ఎవరికి, సృష్టిలో ఏ మతంలో కూడా ఇంతవరకు ఎవరికి గాడ్ రియలైజేషన్ రాలేదు, ట్రూత్ రియలైజేషన్ రాలేదు. వాడు సోషల్ స్టేటస్ ఉండొచ్చు, వాడికి వాడికి ఎకనామిక్ స్టేటస్ ఉండొచ్చు, లేదా పొలిటికల్ పవర్ ఉండొచ్చు. ఎన్నున్నప్పటికీ ఆ ఈగో సెన్స్లోంచి, ఆ బాడీ బౌండ్ అయ్యిలోంచి, ఆ ఫాల్స్ అయ్యిలోంచి ఎవరైతే విడుదల పొందలేదో ఏ మతంలో కూడా వాడికి గాడ్ రియలైజేషన్ రాలేదు. ఇప్పుడు మీకు ఏం కావాలి, మీకు కావాల్సింది ఏమిటి అసలు? ఇప్పుడు దేవుడి విషయం అటు పెట్టండి. మీకు కావాల్సింది ఏంటి? సుఖం కావాలి. మీకు కావాల్సింది ఏంటి? శాంతి కావాలి. మీకు కావాల్సింది ఏంటి? ఆనందం కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనే మీకు దుఃఖం రాకూడదు. మీరు కోరుకునేది, మీకు 1 కోటి రూపాయలు డబ్బు ఉందనుకోండి, దుఃఖం వస్తుంది అనుకోండి, ఆ దుఃఖం వచ్చినా ఇబ్బంది లేదు, మనకు 1 కోటి రూపాయలు ఉన్నాయని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకోరు. దుఃఖాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవసరమైతే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు దుఃఖంలోంచి విడుదల పొందడానికి. దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ బయట విషయాలు, శరీరము విషయాలు, ఇవన్నీ కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఈ ప్రపంచం మనకి బయట ఉంది. ఇవన్నీ బయట విషయాలు. ఇక జరిగే సంఘటనలు ఈవెంట్స్ అయ్యి దానికి వెళ్ళలేదు. పెద్ద ప్రాముఖ్యత లేదు. పొందవలసిన బంగారం మన హృదయంలో ఉంది. అంటే నేను అది ఇది అనుకోకు. ఐఎమ్ సో అండ్ సో అనుకోకు. నేను పెద్దవాడిని, నేను చిన్నవాడిని, నేను ధనవంతుని, లేకపోతే విద్యావంతుని, దేనితోటి తాదార్జ్యం నువ్వు పొందొద్దు. దేనితోటి తాదార్జ్యం పొందినా నీకు నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. నువ్వు కాలిదానితో తాదార్జ్యం పొందినది నువ్వు అబవయ్యా. నువ్వు బ్రహ్మమే, నీకు తెలుసున్నా బ్రహ్మమే తెలియపోయి నువ్వు బ్రహ్మమే. కానీ తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే నేను దుఃఖం వెంటాడుతుంది. నీ హృదయంలో బ్రహ్మం ఉందా నీకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోయినది లేకుండా పోదు. ఒకటే తేడా, నీకు తెలియకపోతే దుఃఖం వెంటాడుతుంది, నీకు తెలిస్తే నీకు సుఖీ అవుతావు. నువ్వు నీకు శాంతి వచ్చిందనుకోండి హాయిగా ఉంటారు. అశాంతి వస్తే సుఖం దుఃఖంగా ఉంటారు, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అశాంతి కనుక మీకు వస్తే నష్టం ఏంటి? మీరు లోపల మీ హృదయంలో మీరు బ్రహ్మమై ఉన్నారు. అందులో అశాంతి లేదు. నాకు అశాంతి వద్దనుకుంటారు. మీరు బ్రహ్మమై ఉన్నారు, దానికి చావు లేదు. అంచేత నాకు చావు వద్దు, నాకు చావు వద్దంటారు. మీరు బ్రహ్మమై ఉన్నారు, అది ఎప్పుడూ ఉంటుంది. అంచేత నేను కూడా ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండాలని అనుకుంటారు. ఆ ఉండటమే దేవుడు. ఈ రాముడు, కృష్ణుడు, యెహోవా, అల్లా, ఈ మహమ్మద్దు, ఆ ఉన్న వస్తువుని, సద్వస్తువుని, ఆ సత్య వస్తువుని, ఆ ట్రూత్ని, ఆ పూర్ణమైనటువంటి సత్యాన్ని, లోకం ఉన్నా లోకం లేకపోయినా, మన శరీరాలు ఉన్నా మన శరీరాలు లేకపోయినా, జీవకోటి ఉన్నా జీవకోటి లేకపోయినా, ఆ స్వతంత్రంగా సహజంగా ఉండే వస్తువుని, ఆ సద్వస్తువుని, ఆ బ్రహ్మముని, ఆ నేకెడ్ ట్రూత్ని రిప్రజెంట్ చేస్తున్నారు కృష్ణుడు, రాముడు, అల్లా, వీళ్ళందరూ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంతవరకు వీళ్ళు చెప్పారు. మరి మతాల గురించి పేచీలు ఎందుకండి? వీళ్ళందరూ దానే ఒకే వస్తువుని వీళ్ళు రిప్రజెంట్ చేసేప్పుడు మతాల గురించి పేచీలు ఎక్కడ వస్తున్నాయంటే, పేచీలకి ఇదే కారణం రూపబుద్ధి, నామబుద్ధి. మహమ్మద్ రూపమే దేవుడు అనుకోవటం, ఆ పేరే దేవుడు అనుకోవటం. యేసుక్రీస్తు ఆ రూపమే దేవుడు అనుకోవటం, ఆ పేరే దేవుడు అనుకోవటం. ఎప్పుడైతే నీ బుద్ధి రూపానికి పరిమితం అయిపోయిందో, పేరుకి పరిమితం అయిపోయిందో, నీలో ఎప్పుడైతే వివేక బుద్ధి లేదో, నీలో ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మత లేదో, అప్పుడు ఈ ప్రవాహంలో, ఈ పేచీల్లో, ఈ కలహాల్లో, అదంతాలకు కలహాల్లో కొట్టుకుపోతాం. పోనీ సత్యమా రూపమా కాదు, ఆ పేరే కాదు. ఊరికే ఆ రూపమో పేరే, ఒక సత్యాన్ని రిప్రజెంట్ చేస్తాం. అంతకంటే ఏమి లేదు. మత కలహాలు చూడండి. మీ రూపబుద్ధిని ఒక పక్కన తీసి పెట్టండి, నామబుద్ధిని ఒక చోట పక్కన పెట్టి పెట్టండి, ఎక్కడైనా మత కలహం వస్తుందని మీరు అడగండి. అంటే అల్పబుద్ధికి స్వల్ప బుద్ధికి ఆత్మజ్ఞానం కలగదు. ఇరుకు బుద్ధి ఇరుకుడు ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం కలగదు. నీకు టాలరెన్స్ అయినప్పుడు నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు అబ్బాయి ఒకడు ముస్లిం మతం పుచ్చుకున్నాడు, ఇస్లాం మతం పుచ్చుకున్నాడు. గాంధీ గారు విలేకరులు అడిగారు, ఏంటి మీ అబ్బాయి ఇస్లాం మతం పుచ్చుకున్నాడు ఏంటి? గాంధీ గారు ఏమన్నారంటే, వాడికి మా మతం గురించే తెలియదు, మా మతం గురించి తెలిస్తే వాడు ఇస్లాంలోకి వెళ్ళడం, మా మతం గురించి తెలియనివాడు ఇస్లాంలోకి వెళ్ళడం, ఆ మతం గురించి ఆడికి తెలియదు అని చెప్పారు. వాడు ఏ మతంలో పుట్టాడో ఆ మతం గురించి వాడికి తెలియనప్పుడు మీ మతంలోకి వస్తే మీ మతం గురించి మటుకు వాడికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. వాడు డన్సన్ చెప్పాడు. డన్సన్ చెప్పకుండా చెప్పటం మనం అయితే కంగారు పడతాం. ఏమి కంగారు పడలేదు, నిర్వీకారంగా ఉన్నాడు, అంతేకాదు మహాత్ముడు. మనకి గౌరవం పోతుందేమో ఎలా అనుకుంటాం? ఈ దేహాభిమానికి, దేహబుద్ధిని వాడికి గౌరవం, అగౌరవం కానీ దానికి అభవ వెళ్ళిన వాడికి గౌరవం లేదు. ఇవన్నీ జీవలక్షణాలు, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ డస్టింగ్. జీవలక్షణాలు దాటి కొంచెం ఓవర్కమ్ చేశాడు అనుకోండి, జీవలక్షణాలు వాడికి గౌరవం లేదు, అగౌరవం లేదు. నువ్వు ధ్యాస ఎక్కడ ఉండాలంటే, కొంతమంది బాగా డబ్బు సంపాదించేసుకుని బాగా ఎక్కువ సుఖాలు పడిపోదాం అనుకుంటారు. ఇంకా రాత్రి పడి ఐఎమ్ వెరీ బిజీ, వీఆర్ వెరీ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ. ఆ సాగు వచ్చినప్పుడు కూడా అలా చెప్పాలడు, ఐఎమ్ వెరీ బిజీ అని. ఎవరంటే గుడుంది వస్తారా, ఏ మాకు ఎక్కడ కూర్చో, ఐఎమ్ వెరీ బిజీ, మాకెక్కడ సాగుతుందని. ఏంటి సాగితే మళ్ళీ సాగు వస్తే ఎలా సాగుతుంది? చచ్చిపోవడం ఉంటాయి. శాస్త్రంలో వాళ్ళ గురించి ఏం చెప్పిందంటే, వాళ్ళ శుద్ధ స్వార్థ పట్లని. 24 గంటలు సంపాదన ఉద్యోగం గల వాళ్ళు అంటారటండి, ఎక్కడైనా మంచి పని జరిగితే మీరు రెండోసారి చూడండి, మీరు ఏం సహాయం చేయొచ్చు. శాస్త్రంలో వాళ్ళ గురించి ఏం చెప్పిందంటే, వాళ్ళ శుద్ధ స్వార్థ పట్లని. 24 గంటలు సంపాదన ఉద్యోగం గల వాళ్ళు అంటారటండి, ఎక్కడైనా మంచి పని జరిగితే మీరు రెండోసారి చూడండి, మీరు ఏం సహాయం చేయొచ్చు. మాకెక్కడ సాగుతుంది అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు స్వార్థ పట్లని సంత వాళ్ళకి తెలియదు. 24 గంటలు వాళ్ళకి సంపాదన పని అంటే ఎక్కువ సంపాదించేసుకుని ఎక్కువ భోగాలు అనిపించేద్దాం. ఇది సిద్ధాంతం. ఎక్కువ సంపాదించేసుకుని ఎక్కువ బోడలు అనిపించేసి ఆ మౌత్యంక ఇచ్చిపెట్టకుండా నాకి సత్యవరకు నాకటం. ఇంకా కొంతమంది 100 ఏళ్ళు బతకటమే, 100 ఏళ్ళు బతికినా ప్రపంచాన్ని నాకటం తప్పించి ఇంకో పని లేదు వాళ్ళకి. అంటే మేము ఒక భాగవతం చెప్తున్నారు 5 నిమిషాలు అంటే మాకు కాదు లేదంటే వాళ్ళ శుద్ధ స్వార్థపూర్ణ అర్థం. వాళ్ళకే తెలియదు పాపం. అంటే యేసుక్రీస్తు ఏమన్నా అంటే వాళ్ళని క్షమించి ఆశీర్వదించు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు ఇంతకీ సిద్ధాంతం ఏంటి? ఎక్కువ సంపాదించేసుకుని ఎక్కువ భోగాలు అనిపించేద్దామని. కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత బాగా సంపాదించేసుకో, భోగాలు బాగా అనిపించే నీ మనిషి కూడా, శరీరం కూడా నీడ ఎలా వస్తుందో, రెట్టింపుకు రెట్టింపు దుఃఖాలు సిద్ధంగా ఉన్నాయి. మనిషి కూడా నీడ రావటం ఎంత సహజమో, నువ్వు అనిపించే ప్రతి భోగం వెనకాల కూడా దుఃఖం వెంటనే వస్తుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, నువ్వు మధ్య మార్గం అవలంబించు, శరీర యాత్రకు నువ్వు సంపాదించుకో, ఇతరుల మీద ఆధారపడకో. ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది. మనకు పొట్టవుతుంది, పొట్టలేకపోతే ఇబ్బంది లేకపోవడం. అయితే పొట్టదు కాబట్టి దీనికి ఏదో నేత పెట్టాలి, దీనికి ఏదో ఫుడ్ ఉండాలి. పొట్ట ఉంది కాబట్టి ఫుడ్ ఉండాలి మనకు. అయితే నీకు ఆహారం కావాలి, నీ బాడీ, నీ శరీరం నిలబెట్టడానికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు పని చేసుకుని, ఒకవేళ నీకు ఏదైనా అదనంగా వస్తే దానికి ట్రస్టీగా ఉంటు, నువ్వు దానికి ట్రస్టీగా ఉండు. నీ నీడ్స్ ఏంటో నువ్వు అవసరం తీసుకుని నీ తోటి వాడికి ఉపయోగించు. ఆ ఉపయోగించేది ఏమి కూడా మళ్ళీ తిరిగి 20 జన్మలో నీకే వచ్చేస్తుంది. అయితే నువ్వు శరీర యాత్రకి ఇతరుల మీద ఆధారపడకు. నీ పని ఏదో నువ్వు చేసుకుని దాని ద్వారా వచ్చే నీకు వెళ్తావు నీ బాడీ నిలబెట్టడానికి ఉపయోగించుకుంటూ, ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే ఇతరులకు కూడా ఉపయోగించు. నువ్వు వెళ్తని క్రియేట్ చేయి, వెళ్తని ఎంజాయ్ చేయి. నీదనుకోకు, అది ఈశ్వరుడు అనుకో, అది ఎంజాయ్ చేయి. దానికి ట్రస్టీగానే ఉండు. ట్రస్టీగా ఉండే ఇతరులకు నువ్వు ఏదైనా సహకారం చెయ్యి. ఒకవేళ నువ్వు సహకారం చేస్తున్నావు, నేనే తలంపుతో నువ్వు సహకారం చేసినప్పటికీ ఇది మళ్ళీ తిరిగి నీకే వచ్చేస్తుంది. ఇతరులకు ఇచ్చేదంతా తనకే వస్తుందని తెలిస్తే ఇతరులకి సహాయ సహకారములు అందించకుండా ఎవడు ఉండగలడు? ఇది ఒక సూత్రం. ఇతరులకు నువ్వు ఏదైనా సహకారం చేస్తే మళ్ళీ అది నీకే తిరిగి వస్తుంది. ఇతరులకు నువ్వు అపకారం చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. ఇతరులకు నువ్వు ఉపకారం చేస్తే అదే తిరిగి వస్తుంది. భారతంలో సారం ఇదే. భారతంలో సారం ఏంటంటే, నీకు ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకి చేయొద్దు. మహాభారతంలోన సారం ఇదే. ఇతరులు ఎవరైనా నీకు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఎవరైనా నీకు ఏ పని చేస్తే నాకు అపకారం చేశారని నువ్వు అనుకుంటావో, ఇతరులు నీకు ఏదైనా ఏ పని చేస్తే నీకు చెడు జరుగుతుంది అనుకుంటావో, ఆ పని నువ్వు ఇతరులకు చేయకు. ఇతరులు ఎలా మాట్లాడితే నీకు బాధ కలుగుతుందో నువ్వు అలా ఇతరుల పట్ల మాట్లాడకు. ఇదే మహాభారతం యొక్క సారం. అంతేగా మనం అది ఉపయోగించి ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలి తెలుసుకుని ఉపయోగించాలి. ఏ వస్తువు అయినా సరే, ఈ మధ్యన ఒక ధనవంతుడు అంటున్నాడు, ఏదో ప్రభుత్వం వారి సహకారం ఏదో అడుగుతామో. ధనవంతుడి దగ్గర చెప్తున్నారు ఎవరో ఇక్కడ మన కర్ణాటకలో, ఎవరో ప్రభుత్వం వారిని సహకారం అడుగుతాం అనుకుంటున్నామంటే ఏదో ఈ పని కంటే. ధనవంతుడు అంటున్నాడు, ఈ పని కోసం ప్రభుత్వం దాకా వెళ్ళక్కర్లేదండి, నేనే పని పూర్తి చేస్తాను అంటున్నాడు. అంటే ధనాన్ని సద్వినియోగం చేయటం. ధనం చెడ్డది కాదు. తను సద్వినియోగం చేస్తే పుణ్యం సంపాదించబడుతుంది, దుర్వినియోగం చేస్తే సిన్ను సంపాదించబడుతుంది. చదువు కూడా అంతే. చదువు మంచిది కాదు, చెడ్డది కాదు. మనకున్న చదువును సద్వినియోగం చేస్తే అది పుణ్యాన్ని సంపాదించబడుతుంది, దుర్వినియోగం చేస్తే దానివల్ల మనకు దోషం వస్తుంది. ఇంతకీ నీకు ధ్యాస అక్కడే ఉండాలి. అంటే నిజం 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, అది ఒకటే నిజం అనుకోకు. అన్నం తినవచ్చు నువ్వు, అది ఒకటే నిజం అనుకోకు. నువ్వు అసలు నువ్వు జైలు ఎక్కడ ఉండాలంటే ఆ హృదయంలో ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు నివాసంగా ఉన్నాడో దాన్ని పొందటం అనేది నువ్వు జ్యేయంగా పెట్టుకో. నీ కాళ్ళు నడవచ్చు, చేతులు పని చేయవచ్చు, నోరు మాట్లాడవచ్చు, నీకేమైనా ధనం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, దానికి ఇతరులు సహాయ సహకారంలో అందించవచ్చు. కానీ నీ గోళ్ళు, నీ ఎయిమ్, నీ డెస్టినేషన్ మటుకు మిస్ అవ్వద్దు. అది భగవద్ అనుభవం. ఆ భగవద్ అనుభవం పొందటం అనేది మటుకు మిస్ అవ్వద్దు నువ్వు. ఎందుకంటే అప్పటికాని నువ్వు అమృత అనుభవం పొందలేవు, నువ్వు మృత్యువును ఓవర్కమ్ చేయలేవు. నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకున్నవాడు, పరమస్థితిని పొందాలనుకున్నవాడు ప్రతి చిన్న విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మహాత్మా గాంధీ గారు 46లో ఇలా 10 మంది కూర్చుని ఉండగా ఆ దగ్గర సరిహద్దు గాంధీ అని, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని సరిహద్దు గాంధీ అంటారని, 10 మంది ఇలా కూర్చుని ఉండగా ఒక 50 మంది కూర్చున్నారు. ఆయన కూర్చున్న హాల్లో 1946లో జరిగిన సంఘటన మీకు నేను చెప్తున్నాను. చెప్తే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి ఆయనకి, గాంధీ గారికి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం సరిపోవటం, ఎందుకు మీకు టీయర్స్ వస్తున్నాయి ఆ కారణంగా? ఇక్కడ ఏం సంఘటన ఏం జరగలేదు, ఏం గతం ఏమైనా స్మృతిలోకి వచ్చిందే, ఏంటి మీ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి అడగటానికి ఎవరికి ధైర్యం సరిపోవటం లేదు? ఆయనకి గాంధీ గారి హార్ట్కి బాగా మంచి ఫ్రీడమ్ ఫైటర్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కూడా గాంధీ గారితో సమానమే, పైగా ఆయన సరిహద్దు గాంధీ అని పేరు. ఆయన అడిగాడు, బాపూజీ ఏంటి మీకు అలా టీయర్స్ వస్తున్నాయి, ఏంటి అలా కన్నీళ్ళు కారుస్తున్నారు అని అడిగాడు. బాపూజీని అడిగాడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, అదే సరిహద్దు గాంధీ అంటారు ఆయన. అంటే ఇప్పుడు గాంధీ అన్నాడు, ఆశ్చర్యం చూడండి, అంటే వాళ్ళు సాధన అవుతారు, అంటే సాధన ఎలా చేశారో, ఎంత ఎలా చేశారో అనేది అర్పణ భావంతో డెడికేటెడ్గా డివోటెడ్గా అర్పించి జీవితాన్ని అర్పించి, అంటే దేశానికే కాదు లోపల ఆధ్యాత్మిక వికాసానికి ఎలా అంత సాధన ఎలా అంత కష్టపడి చేశారో ఉదాహరణకి మీకు చెప్తున్నారు అన్నారట. నా కళ్ళంత నీళ్ళు రావడానికి కారణం ఏదో బాహ్య సంఘటన కాదు, రాత్రి ఒక స్వప్నం వచ్చింది నాకు, ఆ స్వప్నంలో గౌతమ బుద్ధుడి కంటే నేనే గొప్పవాడిని అని స్వప్నం వచ్చిందట. దానికి గౌతమ బుద్ధుడి కంటే నేనే గొప్పవాడిని అని స్వప్నం వచ్చింది నాకు. అంటే నాలో నాకు తెలియకుండా ఏదో అహంభావం ఉంది, ఏదో అందరూ జాతిపిత అంటున్నారు, బాపూజీ అంటున్నారు, లేకపోతే మోడర్న్ బుద్ధ అంటున్నారు, ఏదో ప్రధానంగా అటు ఉంచండి, నాకు తెలియకుండా ఏదో అహంభావం ఉంది నాకు తెలియకుండా. అది జాగ్రత్త అవస్థలో నాకు తెలియలేదు, స్వప్న అవస్థలో తెలిసింది. అంచేది నేను ఇంకా నేను తొలగించుకోవాల్సినటువంటి ఫారెన్ మ్యాటర్, అంటే అహంభావన, నేను తొలగించుకోవాల్సింది ఇంకా నేను నాకు లిబరేషన్, మోక్షానుభవం పొందటానికి, నిర్వాణ స్థితిని పొందటానికి, అంటే బ్రాహ్మణ స్థితిని పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి ఇంకేదో అడ్డ ఆటంకాలు నాలో ఉన్నాయి. ఉన్నది ఉంటే కదా రెండు కాదు. అయినప్పటికీ గౌతమ బుద్ధుడి కంటే నేను ఎక్కువ అనే స్వప్నం నాకు వచ్చింది. అంటే నాకు ఇక్కడ వ్యక్తిభావం ఏదో మిగిలిపోయింది, ఇంకా శేషం ఉంది అక్కడ, ఇంకా శేష జీవితంలో ఈ వ్యక్తిభావాన్ని తొలగించుకోవడం నేను సాధన చెయ్యాలి. బలహీనత నాకు తెలిసింది, ఆ బలహీనతను తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. అంటే నాకు వ్యక్తిభావన, ఆ సెపరేట్నెస్, ఆ అఖండ భావన తట్టుపోయి ఏదో వ్యక్తిభావన వచ్చింది, అంతా ఒకటే కదా, గౌతమ బుద్ధుడేంటి, మనమేంటి, సృష్టి అంతా ఒకటే కదా, ఆ వేరే భావన ఎందుకు రావాలి నాకు, ఆ సెపరేట్నెస్ ఎందుకు రావాలి అని చెప్పి, సెపరేట్నెస్ తొలగించుకోవడానికి, ఆ వ్యక్తిభావన తొలగించుకోవడానికి, ఆ ఈగో సెన్స్ తొలగించుకోవడానికి, నేను ఆ బాడీ బౌండరీని తొలగించుకోవడానికి నేను ఇంకా బాగా కృషి చేయాలి, నేను బాగా సాధన చేయాలి. అందుకు కారణం నాలో ఈగో సెన్స్ ఇంకా మిగిలిపోయిందని అంచేతి నాకు టీయర్స్ వచ్చినాయి అని సరిహద్దు గాంధీతో చెప్పారు. ఆయనకి గౌతమ బుద్ధుడి కంటే నేను గొప్పవాడిని అని స్వప్నం. ఓహో, నా బుద్ధిలో ఏదో దోషం ఉంది, నాకు తెలియకుండా నా కీర్తి పట్ల ఏదైనా కాంక్ష ఉండొచ్చు, అది ఏదో ఎక్కడో బుద్ధిలో నా దోషం ఉంది అని శంకరాచార్య వారు ఏమన్నారంటే, జాగ్రత్త అవస్థలో పని చేసుకుంటున్నాం, సుశీత అవస్థలో రెస్ట్ తీసుకుంటున్నాం, విశ్రాంతి తీసుకుంటున్నాం, గాఢ నిద్రలో బాగా అర్థం చేసుకోండి, గాఢ నిద్రలో మనకి ఎంతో కొంత విశ్రాంతి తీసుకుంటున్నాం, జాగ్రత్త అవస్థలో కష్టపడి పని చేసుకుంటున్నాం, మనం మన శరీరం మెయింటైన్ అవడం కోసం, బాడీ మెయింటైన్ అవడం కోసం కష్టపడి పని చేసుకుంటున్నాం. స్వప్నాలు ఎందుకు పనికిరావు, స్వప్న అవస్థ భగవంతుడు ఎందుకు క్రియేట్ చేశాడు, ఇది శంకరాచార్య వారు అడిగిన ప్రశ్న. అసలు స్వప్నాలతోటి పని ఏముంది, నిద్ర అవసరమే, అక్కడ జీవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, జాగ్రత్త అవస్థ అవసరమే, అక్కడ పని చేసుకుంటున్నాడు, పొట్ట పోషించుకుంటున్నాడు, ఆ దేహయాత్రకు సరిపడి పని చేసుకుంటున్నాడు, సరే అలా పొందవలసిన అనుభవాలు పొందుతున్నాడు, జాగ్రత్త. మరి స్వప్నావస్థ ఎందుకు క్రియేట్ చేశాడు భగవంతుడు, స్వప్నావస్థుడు పని ఏమిటని ఆచార్య స్వామిలో అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, స్వప్నావస్థలో నీ బలహీనతలేంటో నీకు తెలుస్తూ ఉంటాడు. దానికి గాంధీ గారు ఉదాహరణ. ఆయన చేత ఆ స్వప్నం వచ్చిన తర్వాత నా బుద్ధిలో ఉన్న దోషం అని తెలిసాక మరుసటి రోజు టీయర్స్ వచ్చినాయి అంటాడు. అక్కడి నుంచి సాధన ప్రారంభించాడు. ముందు రోగం తెలిసింది కదా, ఆ రోగంలోంచి విడుదల, రోగం తెలిసాక రోగంలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన బుద్ధిలో ఉన్న దోషం తెలిసాక ఆ బుద్ధిలో ఉన్న దోషం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాం. నీ బుద్ధిలో దోషాలు ఏమున్నాయో తెలియటానికే స్వప్నావస్థ. అక్కడి నుండి మీన్స్ ఒకసారి స్వప్నంలో వస్తూ ఉంటాయి మనకి. నేను ఒకసారి తిరుచ్చని వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి, ఊరికే ఒట్టి చేతులతో వెళ్ళాను, స్తోత్రం కూడా ఏమీ చేయలేదు, ఏమి చేయకుండా ఊరికి నమస్కారం పెట్టుకుని వచ్చేసాను. అదే రోజున రాత్రి సుబ్రహ్మణ్య స్వామి తిరుగుతున్నాడు, వచ్చి నీ ప్రయాణం రేపు మార్నింగ్ ఎక్కడికి వెళుతున్నావు అడిగాను. నేను సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళుతున్నావు అడిగితే నేను అన్నాను, నేను తిరువన్నమలై వెళుతున్నాను. మరి నాకేమి ఇచ్చావు? పళ్ళు ఇవ్వలేదు, స్తోత్రం చేయలేదు, ఊరికి నమస్కారం పెట్టుకెళ్ళిపోయావు, ఫ్రూట్స్ ఇవ్వలేదు, ఫ్లవర్స్ ఇవ్వలేదు, స్తోత్రం చేయలేదు, ఏదో వచ్చావు, మెకానికల్గా వచ్చావు, మెకానికల్గా వెళ్ళిపోతున్నావు, నాకు పళ్ళు ఇచ్చి నేర్పడం చూడండి ఈశ్వరుడు, నాకు పళ్ళు ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చి నాకు అర్పణ చేసి నా నామం స్మరించి అప్పుడు వెళ్ళబోయా, అప్పుడు ఫస్ట్ బస్కి వెళ్ళిపోద్దని చెప్పాడు. శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు, శ్రద్ధ లేకపోతే విద్య రాదు, శ్రద్ధ లేకపోతే ఏదీ సాధించలేవు నువ్వు. అంటే నువ్వు వచ్చావు, దర్శనం చేసావు, అది యాంత్రికంగా చేసావు. ఆ చేసి పనే, ఈవేళ నువ్వు చేసిన పనే, రేపు ఫస్ట్ బస్కి తిరువన్నమలై పారిపోకుండా, అక్కడికి ఎస్కేప్ అవ్వకుండా నా దగ్గరికి వచ్చి ఈవేళ యాంత్రికంగా చేసిన పనే, రేపు శ్రద్ధగా చేసి భక్తితోడు చేసి అప్పుడు వెళ్ళు అన్నాడు. అంటే డ్రీమ్లో టీచ్ చేయటం. గాఢ నిద్ర అంటే మనకు బాగా ఇష్టం, నిద్రపోవటం అంటే బాగా ఇష్టం. ఆ నిద్ర వచ్చే ముందు మనకి ఎంత క్లోజ్, ఎంత దగ్గర వాళ్ళు మన దగ్గరకు వచ్చినా రేపు మాట్లాడదాం వెళ్ళండి అంటాం. మనకి గారెలు బాగా ఇష్టం అనుకోండి, ఈ గారి తిని పడుకోండి రేపు ఉదయం తింటాం అంటారు. అంటే నిద్రపోయే ముందు ఎవరు ఎంత ఇష్టమైన వాళ్ళ దగ్గరకు వచ్చినా దూరంగా పంపేస్తాం, రేపు ఉదయం మాట్లాడదాం, రేపు ఉదయం మాట్లాడదాం. ఎందుకంటే ఆ నిద్రలోకి మనం ఎవరిగా ఉన్నామో, ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎక్కడ నారాయణుడు ఉన్నాడో, ఆ నిద్రలో అక్కడ జారిపోతున్నాం. నిద్రలో నీకు తెలియకుండా జారిపోతున్నావు. జాగ్రత్త అవస్థలో ఉపాసన చేసి ధ్యానం చేసి స్మరించి అక్కడికి జారిపో, అదే సాధన. గాఢ నిద్రలో చూడండి, మనం మంచమే పడుకుంటాం, అడిగి కొట్టుకుంటాం, అదే ఇంకా చలిగా ఉంటే స్పీడ్ తగ్గించు. ఈ పనులను ఎందుకు చేస్తున్నావు? నిద్ర రావటానికి. నువ్వు నిద్ర రావటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు, కనీసం ట్రూత్ రియలైజ్ చేయడానికి అంతే పని చేయి. నీకు రియలైజేషన్ ఎంత చేస్తే నిద్రలే పెర్మనెంట్గా ఉంటాం మనం, 5 గంటలు 6 గంటలు ఉంటాం. ఆ 5 గంటలు 6 గంటలు నిద్రలో ఉండటానికి కాళ్ళు చేతులు కొట్టుకుంటాం, ఆ కాళ్ళ కింద చెక్కే పెట్టుకుంటాం, ఎవరైనా మాట్లాడితే డోంట్ మేక్ నాయిస్ ఉంటాం, లేకపోతే గెట్ అవుట్ ఉంటాం, ఇదే టైం ఇప్పుడే మీరు మాట్లాడే టైం అంటాం, బయటకు పొమ్మంటాం, మనం ఎవరైనా డిస్టర్బ్ చేస్తామంటని ఆ నిద్ర వచ్చే టైంలో ఆ నిద్రపోవటానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ నిద్రలో ఎంతసేపు ఉంటావురా? 6 గంటలు ఉంటావు, 5 గంటలు ఉంటావు. ఆ మాత్రం ప్రయత్నం చేయి ట్రూత్ రియలైజ్ చేయడానికి, గాడ్ రియలైజ్ చేయడానికి నువ్వు పొందుతావు. అందుచేత నువ్వు ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టకాలు వచ్చినప్పటికీ, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహము నేననే తలంపుకి వస్తున్నాయి. ఈ నేను అని మనకు తలంపు వస్తుంది, ఆ దేహము నేననే తలంపు లోపల నుంచి వస్తుంది, కానీ బయట నుంచి రావటం లేదు. మనకు బయట నుంచి వస్తుంది అనుకోండి, ఎవరొకరు తీసుకెళ్ళి ఆ గోడ పక్క నుంచి వస్తుందని చెబుదరు. ఈ దేహము నేననే తలంపు బయట నుంచి వస్తాను అనుకున్నా, అదే ఆ గోడ పక్క నుంచి వస్తుంది అని మనం తీసుకెళ్ళి అక్కడ చేయి పెట్టి చూపించరు. దేహము నేననే తలంపు బయట నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది. ఆ లోపల నుంచి వస్తుంది కాబట్టి ఎంతటి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు తెలుసుకోవాలి. దానికి శాస్త్ర సహాయం తీసుకోవచ్చు, గురువు సహాయం తీసుకోవచ్చు, ఈశ్వర యొక్క సహాయం తీసుకోవచ్చు, సత్పురుషుడు సహవాసం తీసుకోవచ్చు, హోలీ కంపెనీ చేయొచ్చు, నీకంటే వివేకవంతులతోటి, నీకంటే తెలివి గల వాళ్ళతోటి, నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి సహవాసం చేయొచ్చు. మొత్తం మీద ఎవరి సహాయం నువ్వు తీసుకున్నా పొందవలసిందే, ఆ లోపల అన్వేషించవలసింది, లోపల దాన్ని తెలుసుకోవలసింది, ఆ మూలస్థానాన్ని పట్టుకోవలసింది మటుకు నువ్వు మాత్రమే, అది మర్చిపోవద్దు. అక్కడ తగ్గించుకు శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అసలు రోగాన్ని మనం తగ్గించుకోవాలని బుద్ధి మనకు కూడా ఉండాలి. డాక్టర్ గారు మందులు ఒకటే పనిచేయవు, పేషెంట్ సహకారం కూడా ఉండాలి. రోగంలో నుంచి విడుదల పొందాలన్న ప్రయత్నం మన వైపు నుంచి కూడా ఉండాలి. ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ నువ్వు వాటిని పట్టించుకోక్కర్లేదు. ఎన్ని తలంపులు అయినా వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి. ఏంటంటే మీకు తలంపులు ఎందుకు వస్తాయంటే, పూర్వజ లోపల సంస్కారాన్ని బట్టి, వాసన బట్టి తలంపు వస్తుంది. మరి వాసన ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మలు ఇటువంటి దేహాలు మనకు చాలా అయిపోయినాయి. ఆ దేహాల్లో మనం ఎంజాయ్ చేసాం, ఆ దేహాల్లో ఉండగా ఏ విషయాలు ఎంజాయ్ చేసాం, ఆ విషయాలు ఎంజాయ్ చేసినప్పుడు అది వాసన కింద పడుతుంది. ఈ జన్మలో అదే మరి తలంపు కింద వస్తుంది. మీ లోపల ఏ వాసన ఉందైతే, ఏ వాసన అయితే ఉందో అది తలంపు కింద వచ్చే వరకు ఆ వాసన, ఆ టెండెన్సీ, ఆ సంస్కారం మీ లోపల ఉన్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు మనం నేను అనేది కలుషితమైన నేను, కల్మషమైన నేను. దేవుడు మనం ప్రార్థించగా దీన్నే తింటాడట. ఒకసారి ఓ భక్తుడు కూర్చున్నాడు కింద, రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు ఏమైనా తింటాడా అని అడిగాడు రాజు ఈ భక్తుడు. తింటాడండి అన్నాడు. ఏమి తింటాడు అంటాడు. ఇప్పుడు మీరు నేను అంటున్నారు కదా, ఆ నేనుని తింటాడు దేవుడు అని చెప్పాడట. ఎప్పుడైనా నవ్వుతాడా అని అడగటండి. దేవుడికి ఎప్పుడైనా నవ్వటం ఏంటంటే నవ్వుతాడని అన్నదమ్ముడు పంచుకున్నప్పుడు నవ్వుతాడని చెప్పాడట. అప్పటి వరకు ఆ స్థలం నాది మందే 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 అనుకుంటారు. అది పంచుకున్నప్పుడు ఆ స్థలం కోసం ఇద్దరే పేచీ పెట్టుకుని మందే 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 అని వచ్చే ఆ నేను దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నాది దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నేను దగ్గరికి వచ్చేటప్పటికి పంచుకుని వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టు చుట్టూరు తిరుగుతారట. ఇంకా అవసరం అయితే మా పొలం భరం చేసేస్తాను ఏ అంటాడట అన్నగారు, ఈ తమ్ముడు మన నా ఆస్తి అంతా భరం చేసేస్తాను ఈడంటాడటండి, ఇద్దరిని అహంకారం ఊగిస్తున్నట్టుండి. అప్పుడు దేవుడు పక్క 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 నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకేమైనా చేస్తాడా, నవ్వటమే పని, ఇంకో ఏమైనా చేస్తాడా అని అడుగుతుంది భక్తుడు. అప్పుడు ఈ భక్తుడు అన్నట్టుండే, మీరు సింహాసనం నుంచి వచ్చి ఇక్కడ కూర్చోండి, ఈ తర్వాత ఏం చేస్తాడో దేవుడు అని చెప్పాడటండి. వాడు సింహాసనం మీద వచ్చి ఇక్కడ కూర్చు, ఈయన పక్కన భక్తుడి పక్కన కూర్చుంటే భక్తుడి సింహాసనం మీద కూర్చున్నాడటండి. అంటే ఒక మనిషిని కింద కూర్చోబెట్టగలడు, ఒక మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టగలడు, ఒక మనిషిని అధికారంలో కూర్చోబెట్టగలడు, ఒక మనిషిని అధికారం తీసేసి కింద కూర్చోబెట్టగలడు, ఇటువంటి పనులు కూడా చేయగలడు దేవుడు అన్నాడటండి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడికి అసాధ్యం అంటే ఏమి లేదు, ఏ పని చేయగలడు, ఏమి లేని వాడిని కోటీశ్వరుడు చేయగలడు, కోటీశ్వరుని ఏమీ లేకుండా తాడు బొంగరం లేకుండా చేయగలడు, ఆ ఇంటి పక్క కూడా అడ్రస్ తెలియమని ప్రధానమంత్రి చేయగలడు, ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఊరి పేరు లేకుండా ఓ పక్కన మూల పడగలడు. దేవుడు ఏం పని చేస్తాడండి, నవ్వటమే పని లేకపోతే మా అహంకారం తినటమే పని, దేవుడికైనా రాజు అడిగితే ఇప్పుడే చూపిస్తాను, మీరు ఒకసారి కిందకు వచ్చి కూర్చోండి, అలా ఆయన కింద కూర్చోబెట్టి ఇది సింహాసనం మీకు ఇటువంటి పనులు చాలా చేస్తాడు. దేవుడు అంటే జడ వస్తువు కాదు, వాడు వాడు నియమిస్తాడు, జీవకోటిని వాళ్ళ ప్రారంభాన్ని అనుసరించి నియమిస్తాడు. ఏ పనైనా సాధ్యమే, మన డిక్షనరీలో అసాధ్యం అంటూ ఉండదు, కానీ దేవుడి డిక్షనరీలో అన్నీ సాధ్యమే, ఏ పనైనా చేయగలడు. ఇప్పుడు ఎందుకీ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఆరాధించగా 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 జపించగా జపించగా ధ్యానించగా ధ్యానించగా పూజించగా పూజించగా ఆ దేహాభిమానాన్ని నశింపజేస్తాడు, దేహగతమైన నేనుని తింటాడు, ఆత్మగతమైన నేనుని చైతన్యగతమైన నేనుని ప్రసాదిస్తాడు. అది దేవుడు చేసే పని. నేను నేను అంటాం చూడండి, ఈ నేను చందర్ నేను, ఈ నేను సరైన దశ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కర్లేదు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్కర్లేదు, ఇది చెంగర్ నేను, ఇది కోటి నేను, దీనికి తోక ఒకటే లేదు. ఇది శరీరంతో కోరికలతోటి మనస్సుతోటి ఇంద్రియాలతోటి ఇప్పుడు కలిసి ఉండి కలుషితం అయిపోయింది. ఈ నేనులోంచి విడుదల పొందటానికే ఆ నేను లేని వాళ్ళతో సహవాసం చేయటం. అసత్యమైన నేనులోంచి విడుదలగా పొందకపోతే సత్యానుభవం కలగదు. అంటే సత్యానుభవం ఉన్నవాళ్ళతో మనకు సహవాసం, ఎందుకంటే ఈ అసత్యమైన నేనులోంచి విడుదల పొందటం కోసమైన వయ్యా. అంటే నేను అనే తలంపు నీ లోపల నుంచి వస్తాను, బయట నుంచి రావటం లేదు. ఆ తలంపుని గట్టిగా పట్టుకో. ఆ నేననే తలంపు మూల తలంపుని ఉపసంహరిస్తాంటే ఉపసంహరిస్తాంటే దానికి వచ్చి తలంపులు కూడా తగ్గిపోతాయి. ఈ మూల తలంపు తన మూలాన్ని చూడగానే, తన సోర్స్ను చూడగానే అది కూడా అదృశ్యమవుతుంది. అప్పుడు నీకు నిర్వాణ సుఖం తెలుస్తుంది అయ్యా. అయ్యా ఇది కళంకంతో కూడినది, బాగా అర్థం చేసుకుని ఇప్పుడు ఏదైతే నేను నేను అనుకుంటున్నాను అది నిజమేమో, అది అది నిజమైతే దాంట్లోంచి విడుదల మీరు పొందక్కర్లేదు. అసత్యంలోంచి విడుదల పొందుతాం, కానీ సత్యంలోంచి ఎలా విడుదల పొందుతాం మనం? నువ్వు చెప్పే నేను నిజమైతే అన్ని వికారాలు ఎందుకుంటాయి అందులోని? మనం చూడండి, ఉదయం ఒక రకంగా మాట్లాడతాం, మధ్యాహ్నం ఒక రకంగా మాట్లాడతాం, సాయంత్రం ఒక రకంగా మాట్లాడతాం, భోంచేసాక ఒక రకంగా మాట్లాడతాం, ఆకలిగా ఉంటే మరొక రకంగా మాట్లాడతాం. అంటే దేహం, ఇంద్రియాలు, కోరికలు, మనస్సు, సంఘం, ఇవన్నిటితో కలిసిపోయి కలుషితం అయి ఉంటుంది. ఏది ఈ దేహగతమే అంటారు. గాంధీ గారు అదే చెప్పారు, మనం అందరూ ఆయన మహాత్ముడు అంటాం అనుకోండి, అది నిజం కలుగుతుంది. ఆ లోపల మహాత్మ ఆ గొప్ప ఆత్మానికి తెలియబడాలండి, అప్పుడే నిజమైన మహాత్ముడు అంటున్నాను. ఆయన చెప్పాడు ఈ మాట, మహాత్ముడు మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ గలవాడు అని. మీరు నన్ను మహాత్ముడు అంటే నేను మహాత్ముడు అయిపోయినా, ఆ లోపల ఆ గొప్ప ఆత్మ ఏదో ఉంది కదా, అది నాకు అనుభవంలోకి వచ్చిన అప్పుడు మహాత్ముడైనా మహర్షి అయినా. అంటే ఎప్పుడు ఆయన లోకం కళతో ఆయన చూసుకోలేదు, ఆ లోచూపుతో ఆయన చూసుకున్నాడు. ఆ విషయంలో మటుకు ఆయన అజాగ్రత్త ఎప్పుడు లేదు ఆయనకి. ఆ మూల తలంపుని మిస్ అవ్వకుండా, ఆ మూల తలంపుని పట్టుకుని అది విజృంభణ రాకుండా, ఆ మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తాందో దాన్ని వెతికి వెతికి అన్వేషించు. సాధ్యమైనంతవరకు మూల తలంపును ఉపసంహరించి ఉపసంహరించి దాన్ని విత్డ్రా చేసుకుంటూ నువ్వు లోపలికి వెళ్ళి ఆ మూల తలంపుకి వచ్చి ఇతర తలంపులు పడిపోతాయి. ఆ మూల తలంపు దాని మూలాన్ని చూడగానే అది అదృశ్యమవుతుంది. అక్కడ అదృశ్యం, అక్కడ నచ్చింది ఏం లేదు. ఆ మూల తలంపు పోతే నువ్వు పోతావు నువ్వు అనుకోవద్దు, నువ్వు ఎవరో నీకు తెలియబడతావు, నువ్వు బ్రహ్మగా మిగిలిపోతావు, దైవంగా మిగిలిపోతావు. అప్పుడు నువ్వు ఉంటావు, దేహం చనిపోయినా ఉంటావు, దేహం ఉన్నా ఉంటావు, ప్రపంచం కనిపించినా ఉంటావు, ప్రపంచం కనిపించకపోయినా ఉంటావు, నువ్వు ఉంటావు. నువ్వు ఉంటావు అన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. నీ స్వరూపమే ఆనందంగా ఉంటుంది, నీ స్వరూపమే శాంతిగా ఉంటుంది. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే, ఎటు చూసిన సుఖమే. అప్పుడు నీకు దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. అది నిర్వాణ స్థితి అర్జున. కొంతమంది నిర్వాణ స్థితి అంటే శూన్యస్థితి అనుకుంటున్నారు, శూన్యస్థితి కాదు. నాస్తికుడు ఎవడంటే, నిర్వాణ స్థితి చెప్పిన వాడు నాస్తికుడు కాదు. నాస్తికుడు ఎవడంటే, దేహం ఎప్పుడైతే మరణించిందో వాడి జీవితం కూడా ముగిసిపోతుంది, వాడి అస్తిత్వం కూడా ముగిసిపోతుందని చెప్పేవాడు నాస్తికుడు. సోదర మహాశయారా, ఈ యుద్ధాలన్నీ నిలబడే కాదు. గాంధీజీ అనండి, మార్క్సిజం అనండి, లేదా అమెరికాలో ఇంకోటి చెప్పనమండి, ఇంకోటి చెప్పనమండి, ఆ సమకాల పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచించి ఒక యుగాన్ని కనుక చెబితే అది కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, అన్ని మన శరీరం కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, ఈ పార్టీలన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి, ఈ యుగాలన్నీ పెద్ద బుద్ధితోటి ఆలోచించి చెప్పిన యుగాలన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇంకా కాలప్రవాహం కొట్టుకెళ్ళిపోవడానికి అతీతమైనది మహత్తరమైనది ఏంటి సత్యం ఒకటి. ఒక లోపల ఉన్న సత్యాన్ని మటుకి ఏ కాలము కొట్టుకెళ్ళదు, నిజాలన్నీ కొట్టుకుపోతాయి. ఇలా కాలం మార్చి చెప్పినటువంటి మార్క్సిజం ఏ దేశంలో ఉంది? ఇలాగే గాంధీ గారు నాకు 50 పైసలకి ఏమన్నారు బంగాళాదుంపలు అంటే 50 పైసలకి ఎవరైపోరు. గ్రౌండ్ రియాలిటీ అది, మార్కెట్ రియాలిటీ. ఆ మార్కెట్ రియాలిటీ ముందు, గ్రౌండ్ రియాలిటీ ముందు అన్ని యుజాలు కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఈ దేహం కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీ కీర్తి, నీ గౌరవం, నీ సామ్రాజ్యాలు అన్నీ కూడా అన్ని కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంటే ఫర్గాటన్ ఎంపైర్స్, గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించారు, ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ లేవు. వాళ్ళు మీకు చెప్తాడు రామాయణంలో, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాలప్రవాహం అన్ని సామ్రాజ్యాలు సహా కొట్టుకుపోతాయి. సామ్రాజ్యాలు కూడా ఏమి చేయలేవు. నీ శరీరం ఎంత, నా శరీరం ఎంత, ఈ లిటిల్ ప్రెజర్స్ ఎంత, ఈ పెట్టి ప్రెజర్స్ ఎంత, ఈ స్మాల్ ప్రెజర్స్ ఎంత కాలప్రవాహంలో కొట్టుకుపోవడానికి. ఏనుగులే కొట్టుకుపోతాయంటే గడ్డి పరకలు మిగులుతాయా? అంటే ప్రమాణం ఏమిటో గుర్తులో పెట్టుకోండి. నీ బుద్ధితో చెప్పింది ఎంతో కాలం నిలబడదు. ఇష్టంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పి, అయిష్టంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పి, నీకు స్వార్థం ఉన్నప్పుడు ఒక మాట చెప్పి, నీకు స్వార్థం లేనప్పుడు ఒక మాట చెప్పి, ఈ మాటలు రాగద్వేషాలతో చెప్పే మాటలు, అప్స్ డౌన్స్ తోడు చెప్పే మాటలు, ఇటువంటి హెచ్చు తగ్గులతో కూడిన మాటలు, అదే కలుషితమై నేను, అదే ఫాల్స్. నేను అధికారం లేనప్పుడు ఈ దేశం అంతా బాగుపడిపోయిందని చెప్పి, నాకు ఇలా అధికారం పోతే మళ్ళీ రేపే ఈ దేశం అంతా పాడైపోయిందని చెప్తే, నువ్వు శరీరంగా చెప్పింది కానీ, మనస్సుగా చెప్పింది కానీ, నీ బుద్ధితోడు చెప్పింది కానీ, తాత్కాలికంగా అది నిజమని అనిపించినప్పటికీ తాత్కాలికంగా కాలప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి. ఉన్నది ఒకటే, అది ఆత్మ, అది చైతన్యం, అది బ్రహ్మం. నీ మాట కలకాలం నిలబడాలంటే, నీ మాట చిరకాలం నిలబడాలంటే, నీ బుద్ధితోడు చెప్పింది, రాగద్వేషాలతో చెప్పింది నిలబడదు. నువ్వు బ్రహ్మమై చెప్పు. శ్రీకృష్ణుడికి వసుదేవుడి గారు అబ్బాయి నేనని భగవద్గీత చెప్తే ఏనాడు కాలప్రవాహంలో కొట్టుకుపో. నీ మీద కోపం వచ్చి నేను ఏదైనా మాట చెప్తే ఆ మాట ఎంతకాలం నిలబడుతుంది అసలు? నువ్వు నిజంలో ఉండి నిజం చెప్పు. నువ్వు ఏదైతే చెబుతున్నావో అయ్యి ఉండదు. భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో చెప్పి 5000 సంవత్సరాలు అయింది. ఆ చెప్పిన రోజున ఎంత నూతనంగా ఉందో ఇవాళ కూడా అంతే నూతనంగా ఉంది. అది నిత్య సత్యం. కృష్ణుడు అంటే ఎవరు అనుకోకుండా, మన హృదయాల్లో, అందరి హృదయాల్లో అంతర్యామగా ఉంది. అందరి హృదయాల్లో అంతర్యామగా ఏ వస్తువు అయితే సజీవంగా ఉందో, దేహం ఉన్నా దేహం లేకపోయినా, మనం మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా, మనలో గుడ్నెస్ ఉన్నా బ్యాడ్నెస్ ఉన్నా, మన వైజ్ఞాన్ అయినా వైజ్ఞాన్ కాకపోయినా, మన అందరి హృదయాల్లో సమానంగా నీలో నాలో లోకంలో అన్ని అంతటా అన్ని వస్తువుల్లో అంత జీవకోట్లో సమానంగా ఉన్న ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే ఈశ్వరుడు అయి చెప్పాడు. అదే భగవద్గీత. అది కాలప్రవాహంలో కొట్టుకెళ్తే వాటిని ఎటర్నల్ ట్రూత్స్ అంటారు. జిన్నా గారు భార్య సిగరెట్లు కాల్చుకునేది. ఎవరైనా వెళ్ళి జిన్నా గారితో ఏంటో మీ ఆవిడ సిగరెట్లు కాల్చుతానంటే, ఆ ఎవరినాడు తెలుసండి, మా ఆవిడ సిగరెట్లు కూడా మీకెందుకురా, యూ గ్రోప్, యూ గ్రోప్. మా ఆవిడ కాల్చే సిగరెట్లు చూడండి, అంత పైకి వెళ్ళిపోండి మీరు. మా ఆవిడ సిగరెట్లు చూస్తారు, మీకు మా ఆవిడ సిగరెట్లు తప్పించి మా దగ్గర మీరు నేర్చుకుని ఏమి లేదా, యూ గ్రోప్. అని నాకు చాలా ఆశ్చర్యం చేసింది ఆ జన్ ఆ మాట అన్నప్పుడు. యూ గ్రోప్, పాలకలో పెద్ద గోపురం ఉంది, పాలకలో పెద్ద గోపురం, మీరు పైకి వెళ్ళి చూడండి, మనుషులు ఎంత జాండ జాండ కనిపిస్తారు. అలాగే మా ఆవిడ సిగరెట్లు మీకు కనిపించకుండా ఉండాలంటే యూ గ్రోప్, యూ గ్రోప్, యూ గ్రోప్. మీరు పైకి వెళ్ళిపోండి, ఇంకా మా ఆవిడలో ఉన్న వికరాలు మీకు కనపడవు. అయితే మీరు పైకి వెళ్ళడం నేర్చుకోండి, మీరు అభివృద్ధిలోకి రండి. మా ఆవిడ సిగరెట్లు కాల్చిన కనపడినంత దూరం పైకి ఎత్తి ఎత్తి ఎదగండి. మీరు ఎత్తి ఎదిగితే మీరు మా ఆవిడ సిగరెట్లు కాల్చని మీకు కనపడదు. ఇప్పుడు మీరు సిగరెట్లు కాల్చుకున్నారు, ఎల్లమ్మ సిగరెట్లు కాల్చుతుంది, పొల్లమ్మ సిగరెట్లు కాల్చుతా, అది కాదు నేను చూడవలసింది. నేను చూడవలసింది మీ రూపాన కాదు, నేను మీలో చూడవలసింది మీ గుణాన కాదు, మీలో చూడవలసింది అంతస్తుని కాదు. లోపల ఉన్నాడు కదా ఈశ్వరుడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. వాడిని ఎవడైతే చూస్తున్నాడో వాడు నిజమైన చూపుడు గలవాడు, మిగతా వాళ్ళందరూ దొంగ చూపుడు గలవాడు. ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఎవరు ఏ కులంలో ఉన్నా అంతర్యామిగా ఉన్నాడు. మీ స్త్రీలైనా పురుషులైనా ఆ జీవుడికి అంతర్యామిగా ఒకడు ఉన్నాడు. వాడిని చూసిన వాడే నిజమైన చూపుడు గలవాడు, వాడే నిజంగా చూస్తున్నాడు. వాడికి మాత్రమే ఆడి హృదయంలో నిజం వాడికి వ్యక్తమవుతుంది. అంచేత భగవాన్ చెప్పాడు, టు సీ రాంగ్ ఈ నెనదర్ ఇది వన్స్ వన్ రాంగ్. ముందు నువ్వు నీ లోచూపు నేర్చుకో. ఎక్కడన్నా సరే నరసాపురంలో నిడదవుల్లో ఉండు, లోచూపు నేర్చుకో. నీ లోపల నీ బుద్ధిలో ఉన్న దోషాలు నువ్వు చూసుకో, అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. ఇతరుల దోషాల్లో చూడటం నీకేం కలిసి వచ్చేది టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నువ్వు ప్యూరిఫై అవ్వు, కావలసింది నువ్వు పవిత్రుడవు. నువ్వు పవిత్రుడు అయితే నీది అనేక మంది తరిస్తారు. దేవుడికి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. భేదబుద్ధినంతకాలం మనకు ఆత్మజ్ఞానం కలగదు. భేదబుద్ధి అనేది మనస్సు యొక్క కల్పితం, అది నిజం కాదు. భేదబుద్ధి అని వేరు, నేను వేరు, నా భేదబుద్ధి మనస్సు యొక్క కల్పితం కానీ అది చైతన్యం కల్పితం కాదు, అది దైవం యొక్క కల్పితం కాదు. అదంతా మన మనసు కల్పించింది. దేవుడు ఉన్నాడని చెప్పడం తలంపు, లేడని చెప్పడం తలంపు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి వాడి గురించి ఏం తెలియదు, దేవుడు లేడని చెప్పేవాడికి వాడి గురించి ఏం తెలియదు. అది తలంపే, ఇది తలంపే. అసలు వస్తువుకి తలంపులు లేవు. ఒకసారి రమణ మహర్షి గారు చెప్పారు, నేను అజ్ఞానైతే నీకు బోధించడానికి నా దగ్గర ఏం లేదు, నాకే కనుక జ్ఞానం ఉంటే బోధించడం నాకు ఇతరులు లేరు అంట. నేను మన పిడిచే ఎడం చేతికి ఏదైనా ఇస్తే ఏదో ఉద్ధరించామనుకో, అదే నిజమైన నేనికి అంత తాను. జ్ఞాని తానుగా ఉంటాడు, అజ్ఞాని నేనుగా ఉంటాడు. అంటే నీకు అర్థం ఏంటంటే, ఎవడైతే తను తాను తెలుసుకున్నాడో వాడికి నేను అనే తలంపు కానీ నాది అనే తలంపు కానీ ఉండదు. ఆ దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాననే తలంపు ఉండదు. ఇంకా తలంపు లేని వస్తువు వాడికి అనుభవం ఉంది కాబట్టి చావు కూడా నిజం కాదు తలంపు. ఆ చనిపోయిన వాడు ఏమనుకుంటాడంటే దేహంతో తాదాత్యం పొంది ఉంటాడు, దేహం మరణిస్తుంది. ఆ దేహం పుట్టింది దేహం, పెరిగింది దేహం, ఆ చనిపోయింది దేహం. దేహంతో తాదాత్యం పొందే అనుకుంటాడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను. వాడు నిజంగా చనిపోతే పర్లేదు, వాడు చావడు కదా, అది ప్రయాణం చేస్తాడు. దేహం మరణిస్తుంది, దేహము నేననే తలంపు ప్రయాణం చేస్తుంది, అది దేహం లేకుండా ఉండలేదు. మళ్ళీ దానికి పునర్జన్మ వస్తుంది, అదే పునర్జన్మ సిద్ధాంతం. దేహము నేననే తలంపు దేహం లేకుండా ఉండలేదు, లోకం లేకుండా ఉండలేదు, దేవుడు లేకుండా ఉండలేదు, భోగం లేకుండా ఉండలేదు, పెయిన్ లేకుండా ఉండలేదు, ప్రెజర్ లేకుండా ఉండలేదు. దానికి ఏం చెప్పి ద్వంద్వాలు కావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, దేహము నేననే తలంపు వచ్చిన తర్వాత దేహం వస్తుంది, లోకం వస్తుంది, విషయాలు వస్తాయి, దేవుడు వస్తాడు, అక్కడ దేవుడు ఉన్నాడా లేడనే సమస్యలు వస్తాయి. దేహము నేననే తలంపు వచ్చిన తర్వాత ఏ విషయాలు అయితే వస్తున్నాయో ఆ దేహము నేనే తలంపు అడిగినప్పుడు అవి కూడా అణిగిపోతాయి. ఈ దేహము దేహము నేనని చెప్పటం లేదు. అందుకే శ్మశానం తీసుకెళ్ళినప్పుడు అదేం మాట్లాడటం లేదు పాప. దేహము నేనని దేహము చెప్పటం లేదు, నా లోపల నా మనసు చెప్తాను ఈ దేహము నేను అని. లోపల చైతన్యం కూడా నేను నేనని చెప్పదు. అక్కడ దాకా ఎందుకు కొంతమంది మహాత్ములు మంచి వాళ్ళు కూడా నేననే మాట వాడరు. ఎక్కడో మహర్షుల దాకా వెళ్ళొద్దు మనం, కొంచెం మంచివాళ్ళు కొంతమంది మంచి వాళ్ళని చూసుకుంటే, మనం మంచి వాళ్ళని చూసుకుంటే నేననే మాట అసలు వాడరు. మామూలుగా మాకు నేననేది వాడటం ఎక్కువ, ఆ నేననేది వాడటం ఎక్కువ. నేను చేశాను, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, ఏదో ఏదో అర్థమైన నేను వాడకం ఎక్కువ, వాడకం ఎక్కువ అయిపోతే అది పెరిగిపోతాం. ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో చూడడం నేను అస్తమానం వాడతాం. ఆ భార్య కనుక భర్త యొక్క నేనని గాయపరిస్తే భర్త కోపం వస్తుంది, భార్య యొక్క నేనని భర్త కనుక గాయపరిస్తే భార్య కోపం వస్తుంది. ఏం చేయాలి వాళ్ళు బతికిందా నేను కోసం? అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఆ నేననే తలంపును మీరు డెకరేట్ చేయొద్దు, ఆ నేననే తలంపును మినహాయించి మీరు సాధన చేయొద్దు. మీరు చేసే సాధనలో ఆ నేననే తలంపును ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ అయితే సాధనలో అది నశిస్తుంది. ఆ దేహం నేననే తలంపు మీ సాధనలో ఇన్వాల్వ్ అవ్వదనుకోండి, అది నశించదు. పైగా మీరు చేస్తున్న సాధనతో ముస్తాబు అవుతుంది. ఎందుకు ఒక మాటలో చెప్పాలంటే, ఆ దేహము నేనైన తలంపుకి దగ్గరగా ఉండకండి, దూరంగా ఉండకండి. ఎక్కడైనా పెంట ఉంది అనుకున్న పెంట కుప్పకి దూరంగా ఉంటాం, దగ్గరగా వెళ్ళాం. ఆ పెంట కుప్ప మీద కూర్చుని చెడ్డ వాసన వస్తాను చెడ్డ వాసన వస్తాను అనుకో, పెంట కుప్ప తప్పు కదా, మన తప్పు అది. అలాగే మీరు దేహము నేనైన తలంపు చుట్టూరు తిరుగుతున్నారు, పునర్జన్మకు లోనవుతున్నారు, కష్టకాలకు లోనవుతున్నారు, దుఃఖాన్ని మోస్తున్నారు, భరించలేకపోతున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, ఇన్ని కష్టాలు భరిస్తున్నామండి, ఈ భారం భరించలేకపోతున్నాం. అంటే దేహగతమైన నేను అంత భారమైనది, అంత బరువైనది. శరీరాన్ని గాయపరిస్తే చాలా మంది ఊరుకుంటారు, కానీ ఆ దేహగతమైన నేను గాయపరిస్తే దాన్ని హత్య చేస్తే ఊరుకోరు ఎవడం. ఇంచది మనకి ఇష్టం, ఇంచది ఇష్టం మనకి తెలియక అదే మనం అనుకుంటున్నాం కాబట్టి, అది మనం కాదు. కానీ అదే మనం అనుకోవటం వల్ల మనకు గాయం తగులుతుంది. మూల తలంపుకి, ఆ నిజానేనికి, అసత్యమైన నేనికి, ఆ దొంగ నేనికి, అది కూడా తలంపది నిజం కాదు, కానీ మొదటి తలంపది. ఆ తలంపు వచ్చాక మీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ మొదటి తలంపుకి మీరు ఎంత దూరంగా జీవిస్తే అంత మంచిది. ఆ మొదటి తలంపు, ఆ నేను అనే తలంపును వాడకం తగ్గించండి. దాన్ని డెకరేట్ చేయడం మీరు మానేస్తే దాని అంతా అది కూలిపోయి అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది వెనక్కి వెళ్ళి మూలంలోకి వెళ్ళి విత్డ్రా దాని సోర్స్ అది చూసిన వెంటనే అది నశిస్తుంది, అది పత్తా లేకుండా పోతుంది. మీ జీవిత ధ్యేయం అదే. ఇప్పుడు కొండలో ఇంత అన్నం ఉందనుకోండి, పైన మీరు మూకుడు వేశారనుకోండి, ఆ లోపల ఉన్న అన్నాన్న మూకుడు మనకు కనపడకుండా చేయగలదు. అదే మీ హృదయంలో ఆనందం ఉంది, శాంతి ఉంది, సుఖం ఉంది, అది మీకు అనుభవంలోకి రాకుండా, మీ కళ్ళకు కనపడకుండా, మీకు అందకుండా చేసేది ఈ దేహగతమైన నేనే. అదే మీకు అడ్డుకుంటుంది. ఆ మూకుడు తీసో పక్కన పెడితే మీకు అన్నం ఎలా కనిపిస్తుందో, ఎలాగే దేహగతమైన నేను తీసో పక్కన పెడితే హృదయంలో ఉంటే ఆనందం ఉబ్బికి 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 మీ సహస్రాలను ముంచేస్తుంది. సముద్రం సముద్రం నీరు వెళ్ళిపోతుంది, మేఘాల కింద మారుతుంది, మళ్ళీ కొండల్లో వర్షం కురుస్తుంది, మళ్ళీ నదుల్లోంచి నీరు సముద్రంలోకి వస్తుంది. అదేం పొంగదు, అది నీరు ఆవిరైనప్పుడు పొంగదు. సముద్రంలో నీరు ఆవిరైనప్పుడు కానీ, నదిలో నీరు వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు కానీ ఏ వికారాలు దానికి కనపడటం లేదు, ఏది సముద్రానికి. అలాగే జ్ఞాని యొక్క స్థితి బ్రహ్మానుభవం పొందిన వాడికి అట్టండి, వాడు కష్టవక్రుడు వర్ణిస్తాడండి. బ్రహ్మానుభవం పొందిన వాడికి సూర్యుడు ఒకసారి చల్లబడిపోయాడు అనుకోండి, అనుకోండి చంద్రుడు వేడిగా ఉన్నాడు అనుకోండి, మనం అగ్గిపొలు వెలిగిస్తాం, నిప్పు ఎక్కడికి వెళుతుంది? పైకి వెళుతుంది. ఒకవేళ పైకి వెళ్ళటం మానేసి నిప్పు కిందకి వెళ్ళిపోతా ఉంటుంది అనుకోండి, బ్రహ్మానుభవం పొందిన వాడికి ఏమి వండరని పెంచదండి. ఇది బాగా అర్థం చేసుకోండి. సూర్యమండలం చల్లబడిపోయినా, చంద్రమండలానికి వేడొచ్చినా, అగ్ని జ్వాల పైకి వెళుతుంది, అగ్ని జ్వాల పైకి వెళ్ళటం మానేసి ఒకవేళ కిందకి వెళ్ళినా, ఎవరైతే బ్రాహ్మణ స్థితి పొందాడో వాడికి ఏమి ఆశ్చర్యం కలగదు, వాడు నార్మల్గానే ఉంటాడు. అది జ్ఞానస్థితి, అది సహజ స్థితి, అది న్యాచురల్ స్టేటు, అది నార్మల్ స్టేటు. బాడీ యొక్క కంఫర్ట్ కంటే మైండ్ ఎక్కువ కంట్రోల్ ఉన్నప్పుడు నీకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. అంటే నీ మైండ్ సహాయంతో నీ మనస్సును అదుపులో పెట్టుకున్నప్పుడు, ఏమవుతుందంటే ఆ నిగ్రహం యొక్క అంచులోనే నువ్వు పొందవలసిన వస్తువు కూడా అక్కడే ఉంది. దాని అనుగ్రహం వల్ల నువ్వు పొందుతావు, దాని అనుగ్రహం లేకుండా నువ్వు పొందలేవు. దాని అనుగ్రహానికి అనుకూలంగా నీ జీవిత విధానాన్ని తీర్చిదిద్దుకోవాలయ్యా. అదే ధర్మము. ధర్మానికి అపోజిషన్ పార్టీ అధర్మం. ఇప్పుడు మనం అందరం అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ధర్మము అధర్మము ఏం లేదు, మనం ఆ పార్టీలో ఉంటే సరిపోతుంది. మెడ్రాస్ వెళ్ళి ట్రైన్లో కూర్చుంటే మన స్టేషన్ లెక్కలేదు మధ్యలో, ఈ స్టేషన్ ఏంటని తీసుకెళ్ళి మెడ్రాస్ పడేస్తుంది. అలా ధర్మాన్ని అంటిపెట్టుకునండి, ధర్మం యొక్క పాదాలను ఆశ్రయించుకుంటే ఆ ధర్మం ఎక్కడికైతే తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి మన పడేస్తుంది. అంటే మనం ఏం చేయాలని ఇతరుల గొడవ మనకు అనవసరం. మనం ధర్మంలో ఉంటే, మన ధర్మాన్ని ఆశ్రయించుంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని మనకు అనవసరం. టైం వేస్ట్. మన మటుకు మన ధర్మం యొక్క పాదాలను ఆశ్రయించుంటే మన ప్రభావం తెలియకుండా ఇతరుల మీదకి వస్తుంది, వాళ్ళు దారిలోకి వస్తే వస్తారు. ఇతరులను మనం ఉద్ధరించలేము, వాళ్ళు ఉద్ధరింపబడటానికి సహకారం చేయగలం అంతవరకే. కానీ ఎవరి మట్టికి వాళ్ళు ఉద్ధరింపబడవలసిందే, ఎవరి మనస్సును వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఎవరి మనస్సును వాళ్ళు మంచి స్థితికి తీసుకురావాల్సిందే, ఎవరి జ్ఞానానికి వాళ్ళు కృషి చేసుకోవాల్సిందే. ఎవరో వచ్చి మనకు జ్ఞానం ఇస్తారని అలా కనిపెట్టుకునేది కాదు, అది మన బలవంతగాను పుచ్చుకునేది కాదు. ఏ వస్తువు అయితే మన హృదయం ఉందో, ఏదైతే అంతర్యామిగా ఉందో, దేని స్వరూపం అయితే సుఖము, దాని తాలూకు అనుగ్రహం లేకుండా, దాని తాలూకు దయ లేకుండా దాన్ని మనం పొందలేము. దాని అనుగ్రహం పొందడానికి మన సాధన గురి పెట్టాలి. మీరు పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, మీరు చివరి గొడవలోకి వెళ్ళొద్దు, అక్కడ ఏదో పసుపు వచ్చింది, ఇక్కడ ఏదో కుంకం వచ్చింది, వాళ్ళకి మోకాల నొప్పులు తగ్గిపోయినాయి, ఇటువంటి చివరి గొడవలోకి మీరు వెళ్ళొద్దు. చివరి గొడవలోకి కనుక మీరు వెళితే అసలు గమ్యాన్ని, అసలు గోల్ని, డెస్టినేషన్ మనం మిస్ అయిపోతాం. మహాత్మా గాంధీ గారికి ఎంత భక్తి ఉన్నా ఈ పసుపు కుంకాల దూరకు అక్కడ ఏదో రాలిపోయింది, అక్కడ ఏదో రాలిపోయింది, అటువంటి విషయాలకి ఎప్పుడైనా ఎట్లా కాలేదు. అయ్యో ఆయన గొప్పతనం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.